ప్రభు చిత్తమైతే మనకు దీని నుండి ఒక చిన్న విషయమునిచ్చుటకు ఈ రాత్రి ఒక చిన్న పాఠ్య సందర్భం కొరకు లేదా చిన్న పఠనం కొరకు నేను దీనిని ఎన్నుకున్నాను. పరిశుద్ధ మత్తయి 13:24-30 మరియు పిదప కేవలం కొద్ది క్షణములలో 36-40 కూడా నేను చదవగోర్చున్నాను. ఇప్పుడు పరిశుద్ధ మత్తయి 13 మరియు పరిశుద్ధ మత్తయి 13:24 ప్రారంభించుకుందాము. వాక్యము చదువుచుండగా జాగ్రత్తగా వినండి. నా మాటలు విఫలమవుతాయి కాని ఆయన మాటలు విఫలమవ్వవు. ఆయన మరి ఒక ఉపమానమును వారితో చెప్పెను. ఏమనగా, పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనమును విత్తిన ఒక మనుషుని పోలి ఉన్నది. అయితే అతడు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్య గురుగులు విత్తి వెళ్లిపోయాను. అయితే మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగపడెను. కావున ఇంటి యజమానుని దాసులు అతని యొద్దకు వచ్చి ఇట్లడిగిరి, అయ్యా, నీవు నీ పొలములో మంచి విత్తనమును విత్తితివి గదా, అందులో గురుగులు ఎక్కడ నుండి వచ్చినవి? మరియు ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పెను. మరియు ఆ దాసులు అతనిని ఇట్లు అడిగిరి, మేము వెళ్లి వాటిని పెరిగి కూర్చుట నీకిష్టమా? అందుకతడు, వద్దు, గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్లగింతురు. కోతకాలము వరకు రెంటిని కలిసి ఎదగనీయుడి. కోతకాలమందు నేను కోతగాండ్రను పంపేదను. గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చిపెట్టుడని చెప్పాను. గురుగులను మొదట కూర్చి కట్టలు కట్టుడి అనున్నది మీరు గమనించారా? ఇప్పుడు ఒక రాత్రి నేను ప్రార్థనలో క్యాటలీనా పర్వతాలపై కూర్చుని ఉన్నప్పుడు దీనిని చదువుచుండగా ఒక వింతైన విషయము నాకు తట్టినది. మరియు పిదప నేనిట్లనుకున్నాను, ఈ రాత్రి నేను మాట్లాడగోర్చున్న దానికి నేను ఉపయోగించగల ఒక పదమును నేను ఎక్కడ నుండి సమకూర్చుకోగలను? మరియు నేను వెతుకుచు భేదము అను పదమును నేను కనుగొన్నాను. కావున నేను నిఘంటువును తీసుకుని భేదము అను పదమునకు అర్థము ఏమిటని చూశాను. మరియు దాని అర్థము అసమ్మతిని విత్తుట లేదా విరోధముగా ఉండుట అని వెబ్స్టర్ చెప్పుచున్నది. అసమ్మతిని విత్తుట ఏదో ఒక భిన్నమైన దానిని విత్తుట లేదా ముందుగా ఉన్నదానికి వ్యతిరేకముగా ఉండుటయ్య ఉన్నది. కావున ఈ రాత్రి పాఠము నేను దానిని ఈ విధంగా పిలుస్తానని నేను అనుకున్నాను, భేదమైన విత్తనము. మరియు ఇప్పుడు మనం ఆయన వాక్యమును సమీపించుచుండగా ప్రభువు దానిని ఆశీర్వదిస్తాడని నమ్ముచున్నాను. మరియు ఈ విత్తనము ఎలా పరిపక్వము చెందినదని 36:43 ఆయన అనువాదమును ఇచ్చాడని కూడా మనకు తెలుసు. మరియు మనం అక్కడే ఉండగా మనము దానిని కూడా చదువుదాం. ఇప్పుడు 36:43, మరియు అప్పుడు యేసు జనసమూహములను పంపివేసి ఆయన ఇంటిలోనికి వెళ్ళగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చి పొలములోని గురుగులను గూర్చిన ఉపమాన భావము మాకు తెలియజెప్పుమనిరి. అందుకైన వారితో ఇట్లనెను, మంచి విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు, మరియు పొలము లోకము. మంచి విత్తనములు రాజ్య సంబంధులు కాని గురుగులు దుష్టుని సంబంధులు. వాటిని విత్తే శత్రువు అపవాది, కోత యుగ సమాప్తి, మరియు కోత కోయువారు దూతలు. గురుగులు ఎలాగూ కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడునో అలాగే యుగ సమాప్తి యందు జరుగును. మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారాయన రాజ్యములో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి మరియు ఒక అగ్నిలో ఒక అగ్నిగుండములో పడవేయుదురు. మరియు అక్కడ రోదనయు లేదా ఏడ్పును మరియు పండ్లు కొరుకుటయును ఉండును. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. చెవి గలవాడు వినునుగాక. అక్కడ యేసు స్వయంగా తానే ఆ ఉపమానమునకు భావమును ఇచ్చుచున్నాడు. కావున అటువంటప్పుడు ఆ అనువాదం యొక్క అర్థమేమిటో మనం ఎరిగి ఉన్నాము. మరియు మనమిప్పుడు దీనిని అనగా ఈ విత్తనములు విత్తుటను మరియు కోతను సమీపిస్తుండగా ఇప్పుడు ఆయన దీనిని అనువదిస్తాడు. మరియు పిదప, యేసు ఈ ఉపమానమును ఆయన యొక్క దినములో మాట్లాడుచున్నాడు కాని అది యుగాంతమున లేదా కాలము యొక్క అంతమున అనగా ఈ దినమున జరుగుననే అర్థమునిచ్చుచున్నాడని నేను నమ్ముతున్నాను. మరియు ఈ రాత్రి ఈ చిన్న పాఠ్యాంశము మనము జీవిస్తున్న ఈ ఘడియకు ఎంతగానో సరిపోయే విధంగా ఉందని నేను నమ్ముచున్నాను. ఎందుకనగా సమకూర్చుట అనేది యుగ సమాప్తి యందు జరుగునని యేసు ఇక్కడ స్పష్టంగా చెప్పాడు. అనగా అంతము జరుగునది అప్పుడేనని చెప్పాడు. మరియు గోధుమలను దేవుని రాజ్యములోనికి తీసుకుని వెళ్ళుటకు గోధుమలు సమకూర్చబడుట మరియు గురుగులు కూడా సమకూర్చబడి కాల్చివేయబడుట అప్పుడే జరుగును. మరియు అది ఈ విధంగా ఉన్నదని నేను నమ్ముచున్నాను. మరియు మరొక లేఖనము నన్ను ఈ విధంగా నమ్మేటట్లు చేస్తుంది. నేనిక్కడ వ్రాసుకుని ఉన్నాను. అది మత్తయి 24:24 అయి ఉన్నది. ఆ విత్తనము భేదమైన విత్తనము గురించి మాట్లాడుచు అక్కడ ఇట్లు చెప్పబడినది. అది సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపుచ్చేంత సమీపంగా ఆ రెండూ ఉంటాయని యేసు చెప్పాడు. దాదాపు సరిగ్గా ఒకే విధంగా ఉంటాయి. వర్షము నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను కురియునని లేఖనములో మరొక చోట వ్రాయబడి ఉన్నది. నేను పెంతుకొస్తు వారి మధ్యకు వెళ్లిన నా మొట్టమొదటి అనుభవం నాకు జ్ఞాపకమున్నది. నేను ఇండియానాలోని మిషావాకలో ఉన్నాను. మరియు నేను ఇలాగే ఉన్నటువంటి ఒక భవనములో ఒక గొప్ప సమావేశములో ఉన్నాను. అక్కడికి దక్షిణ ఉత్తర ప్రాంతపు వారు కూడి వచ్చారు. ఎందుకనగా విభజనలు ఉన్నట్టి ఆ దినములలో వారు అక్కడ కూడుకోవలసి వచ్చినది. పెంతకొస్తు సహోదరుల యొక్క రెండు గొప్ప క్రమములు ఉన్నవి. అంతకు ముందు నేనెన్నడూ వారి గురించి వినలేదు లేదా వారిని కలవలేదు. భాషలు మాట్లాడుటను నేను విన్నట్టి మొట్టమొదటి సమయం అదే అయినది. మరియు భవనములో వరుస చివరిలో నేను వారి యొక్క సభ్యులను కాను. నేను కేవలం ఒక యవన బాప్టిస్టు సేవకుడనై ఉన్నాను. నేను ఆ వెనక కూర్చొని ఉన్నాను. మరియు ఎవరైనా భాషలు మాట్లాడుటను నేను వినిన మొట్టమొదటిసారి నాకు జ్ఞాపకమున్నది. అదంతా ఏమిటో కూడా నాకు తెలియదు. మరియు అప్పుడు ముఖ్యంగా ఈ ఇద్దరు పురుషులు ముందు కూర్చొని ఉన్నారు. ఒకరు భాషలతో మాట్లాడుచున్నాడు మరియు మరొకరు ఇతడు చెప్పిన దానికి అనువాదం ఇచ్చుచున్నాడు. మంచిది. అప్పుడక్కడ నేను నాకు సాధ్యమైనంతగా బైబిల్ గ్రంథమును అధ్యయనం చేయడం మొదలుపెట్టాను. మరియు అది లేఖనానుసారమైనదే అని కనుగొన్నాను. అది సరిగ్గా లేఖనమై ఉన్నది. పరిశుద్ధాత్మ చేయునదై ఉన్నది. సరే, అది జరిగి ఒక రోజైన తర్వాత ఆ రాత్రి నా హృదయం ఎంతగానో కలత చెందినది. నేను ఒక మొక్కజొన్న పొలంలో పడుకున్నాను. ఒక పడక కొనుక్కోవడానికి నా దగ్గర సరిపడా డబ్బులు లేవు. తిరిగి ఇంటికి వెళ్ళుటకు సరిపడా డబ్బులు మాత్రమే నా దగ్గరున్నవి. మరియు నేను నా అల్పాహారం కొరకు రెండు రోజుల క్రితం వయ్యున్న కొన్ని బన్నులను లేదా అది ఆ చుట్టబడి ఉన్న ఆహారమును కొనుక్కున్నాను. మరియు నేను వారితో కలిసి భోజనము చేయుటకు ఆహ్వానించబడ్డాను. అయితే ఇవ్వడానికి నా దగ్గర అసలు డబ్బు లేదు. ఆ దినములలో అది 1933లోని కష్టకాలంలో అయ్యున్నది. కావున అది చాలా కష్టంగా కొనసాగుచున్నది. మరియు కావున నేనిట్లనుకున్నాను, సరే నేను వారితో కలిసి తినగోరటం లేదు, కాని వారు ఏమి కలిగి ఉన్నారో నేను తెలుసుకొనగోరుచున్నాను. నేను కలిగి లేని దానిని వారు కలిగి ఉన్నారు. కావున ఆ ఉదయం వారు నన్ను అడిగారు, దైవ సేవకులందరూ వేదిక మీదకు వచ్చి మరియు మీరు ఎవరు ఎక్కడ నుండి వచ్చారన్నది చెప్పి మిమ్మల్ని మీరు తెలియజేసుకోండి. సరే, నేను విలియం బ్రెన్హామ్ సువార్తికుడను, జెఫర్సన్ విల్ అని చెప్పి కూర్చున్నాను. మంచిది. ఆ సమయంలో వేదిక పైనున్న సేవకులందరిలో నేనే చాలా చిన్నవాడను. మరియు ఆ మరుసటి దినము మాట్లాడటానికి వారు నన్ను వేదిక పైకి పిలిచారు. మరప్పుడు నేను మాట్లాడిన తర్వాత, అంతెందుకు, మేము గొప్ప సమయాన్ని కలిగి ఉన్నాము. మరియు పిదప వారి సంఘములకు నన్ను ఆహ్వానిస్తున్న వివిధమైన ప్రజలను నేను కలిశాను. పిదప వారు దాని తర్వాత, ఎందుకు, నేను ఇట్లనుకున్నాను, భాషలతో మాట్లాడి మరియు దానిని అనువదించిన ఈ ఇద్దరు ప్రముఖ వ్యక్తులను నేను కలుసుకుంటే చాలు. అది నా హృదయంలో నన్ను మండించుచున్నది. నేను దానిని ఎంతగానో కోరుకున్నాను. మంచిది. ఆరంభములో నేను మీకు చెప్పినట్లుగా మీరు పొందుకునే ఒక చిన్న వరమై ఉన్నది. మీకు తెలుసా, వరములు మరియు పిలుపులు మారుమనసు లేకుండానే పొందుకుంటారు. మీ జీవితకాలమంతా మీరు వాటిని కలిగి ఉంటారు. చూశారా, అవి దేవుని యొక్క వరములైనట్లయితే మీరు వాటితో జన్మిస్తారు. కావున నేను ఎల్లప్పుడూ, నేను ఒక చిన్న పిల్లవాడిగా ఉన్నప్పటి నుండే అవి ఎల్లప్పుడూ నాకు సంభవించినవి. నా జీవితం అంతటిలో నన్ను ఎరిగి ఉన్న ప్రజలు అది నిజమని వారికి తెలుసు. సరే, నేను అనుకున్న ఎడల అదేమిటో అప్పుడు నాకు తెలియలేదు. మరియు దానిని ఒక దర్శనము అని అంటారు. అదేమిటో అప్పుడు నాకు తెలియలేదు. అయితే నేను ఇట్లనుకున్నాను, నేను వారితో మాట్లాడగలిగితే చాలును. సరే, మరియు ఆ భవనములో ఉన్న ఆత్మ అది నిజంగా దేవుని ఆత్మ అన్నట్లుగానే అనిపించినది. కావున నాకు వారిలో ఒకరితో మాట్లాడే అవకాశం వచ్చినది. మరియు నేను అతన్ని కొన్ని ప్రశ్నలు అడిగాను. మరియు అతడు ఒక నిజమైన అసలైన క్రైస్తవుడై ఉన్నాడు. దానిలో ఎటువంటి సందేహమూ లేదు. ఆ వ్యక్తి ఒక నిజమైన విశ్వాసి అయి ఉన్నాడు. మరియు ఆ మరొక వ్యక్తి, నేను అతనితో మాట్లాడినప్పుడు నేను ఎన్నడైనా ఒక వేషధారిని కలిశానంటే అది అతడే. ఆ వ్యక్తి వాస్తవానికి అతని భార్య గోధుమ రంగు తల వెంట్రుకలు గల స్త్రీ అయి ఉన్నది. మరియు అతడు పిల్లల్ని నల్లని తల వెంట్రుకలు గల ఒక స్త్రీ ద్వారా ఇద్దరు పిల్లల్ని కన్నాడు. నేనిట్లా అనుకున్నాను, మంచిది, ఇప్పుడేమిటి? ఇదిగో విషయం ఇట్లున్నది, నాకంతా గందరగోళముగా ఉన్నది. నేను ఒక మూల సూత్రవాదిని, అది తప్పక వాక్యమై ఉండవలసి ఉన్నది, లేదంటే అది సరైనది కాదు. మరియు ఇక్కడ ఆ ఆత్మ ఉన్నది. నాకు తెలిసిన దానంతటి ప్రకారము ఒకరు నిజమైన వారని తేలినది, మరియు మరొకరు అసలు ఏమాత్రం సరైన వాడు కాదు. మరియు ఆత్మ ఆ ఇద్దరి మీదను కుమ్మరించబడుచున్నది. ఇప్పుడు అది ఎలా జరగగలదు? అది నన్ను గందరగోళంలో పడవేసినది. 2 సంవత్సరాల తర్వాత నేను ప్రార్థన చేసుకున్నట్టుకు వెళ్లే ఒక గుహలో నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. గుహలో ఉండటం వలన దుమ్ము పడినది. మరియు ఒక మధ్యాహ్న వేళకు నేను బయటకు వచ్చి ఒక కొయ్య మీద నా బైబిల్ గ్రంథమును పెట్టాను, మరియు గాలి వీచి దానిని హెబ్రి పత్రిక 6వ అధ్యాయమునకు తెరిచినది. అంత్య దినములలో మనము సత్యము నుండి పడిపోయి మరియు మారుమనసు పొందునట్లు మనల్ని మనము నూతన పరుచుకున్నట్టుకు ప్రయత్నించిన ఎడల అది ఏ విధంగా ఉంటుందని, పాపమునకు బలి ఇక ఎంత మాత్రమును ఉండదని అది చెప్పుచున్నది. మరియు ఏ విధంగా ముళ్ళ తుప్పలను గచ్చ తీగలను విసర్జించబడుటకు సమీపముగా ఉండి తుదకు కాల్చివేయబడునో చెప్పుచున్నది. అయితే భూమిని తడిపి దానిని సేద్యపరచుటకు వర్షము తరచుగా దాని మీద కురియును, కాని ముళ్ళ తుప్పలను గచ్చ తీగలను విసర్జించబడును, అయితే గోధుమలు కూర్చబడునని చెప్పుచున్నది. మరియు నేనిట్లనుకున్నాను, మంచిది, ఏదో గాలి అలా వీచడం వల్ల అది తెరుచుకున్నది. సరే, నేను మరలా బైబిల్ గ్రంథమును క్రింద పెట్టాను. మరియు నేనిట్లనుకున్నాను, మంచిది, మరియు ఇదిగో గాలి వచ్చి దానిని తెరిచినది. అలా 3 సార్లు జరిగినది. మరియు నేనిట్లనుకున్నాను, మంచిది, ఇప్పుడు అది వింతగా ఉన్నది. మరియు అప్పుడు నేను పైకి లేస్తుండగా మరి నేనిట్లనుకున్నాను, ప్రభువా, ఎక్కడైతే ముళ్ళ తుప్పలు గచ్చ తీగలు విసర్జించబడి అంతమున కాల్చివేయబడును అని ఉన్నదో ఆ భాగమునకు వచ్చేటట్లు నేను దానిని చదువుటకు నీవెందుకని ఆ బైబిల్ గ్రంథములో దానిని తెరుస్తున్నావు? నేనిట్లనుకున్నాను, ఎందుకని నీవు నాకు దానిని తెరుస్తున్నావు? మరియు నేను ఎదురుగా చూస్తుంటే ఇప్పుడు ఈ వాస్తవమైన దర్శనాలు మీరు ఏమీ మొదలు పెట్టకుండానే వస్తాయి. అది దేవుడు అంతే. చూశారా, నేను చూడగా నా ఎదురుగా భూమి తిరుగుతూ ఉండటం నాకు కనపడినది, మరియు అదంతా దున్నబడి ఉండుటను నేను చూశాను. తెల్లని వస్త్రాలను ధరించి ఉన్న ఒక మనిషి అక్కడున్నాడు. గోధుమలను విత్తుతూ వెళ్లాడు. అతడు భూమి అందంతటా విత్తుచూ వెళ్లిన తర్వాత భయంకరంగా కనిపించుచున్న ఒక మనిషి వచ్చాడు. అతడు నల్లటి దుస్తులను ధరించి ఉన్నాడు, మరియు అతడు దాని మీదంతా కలుపు విత్తనాలను చల్లుతూ ఉన్నాడు. ఆ రెండూ కలిసి పైకి ఎదిగినవి, మరియు అవి పైకి ఎదిగినప్పుడు ఆ రెండూ దాహముతో ఉన్నవి, ఎందుకనగా వర్షము అవసరమై ఉండినది. మరియు ప్రతి ఒక్కటి దాని చిన్న తలను వంచుకొని ప్రభువా, వర్షమును పంపుము, వర్షమును పంపుము అని ప్రార్థిస్తున్నట్లుగా అగిపించినది. మరియు దట్టమైన మేఘములు అలుముకున్నది, మరియు వర్షం ఆ రెండిటి మీదను కురిసినది. అది కురిసినప్పుడు ఆ చిన్న గోధుమ గంతులు వేస్తూ ప్రభువుకు స్తోత్రము, ప్రభువుకు స్తోత్రము అని చెప్పడం ప్రారంభించినది. మరియు అదే ప్రక్కన ఈ చిన్న కలుపు మొక్క కూడా గంతులు వేస్తూ ప్రభువుకు స్తోత్రము, ప్రభువుకు స్తోత్రం అని చెప్పినది. మరియు అప్పుడు ఆ దర్శనము అనువదించబడినది. వర్షము నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను కురుస్తుంది. ఒకే ఆత్మ ఒక కూటములో కుమ్మరించబడి మరియు అందరూ దానిలో ఆనందించగలరు. వేషధారులు, క్రైస్తవులు మరియు అందరూ కలిసి ఆనందించగలరు. ఖచ్చితంగా వాస్తవం. అయితే అది ఏమిటి? వారి ఫలము వలన వారు తెలియపరచబడతారు. చూశారా, అది తెలియపరచబడే ఒకే ఒక మార్గము అదే అయ్యున్నది. ఇప్పుడు మీరు దీనిని చూస్తారు. అదేమిటనగా అడవి అటుకులు లేదా అడవి గోధుమలు మరియు గింజలు కొన్నిసార్లు ఒక అసలైన దేశీయ ధాన్యమును ఎంత దగ్గరగా అనుకరిస్తాయంటే అవి ఏర్పరచబడిన వారిని సైతం మోసపుచ్చుతాయి. ఈ విషయాలు బోధించబడి మరియు వీటి గురించి మాట్లాడవలసిన ఒక సరైన కాలములో మనం జీవిస్తున్నామని నేను అనుకుంటున్నాను. 41వ వచనములో గమనించండి, ఆ రెండు ఎంతో సమీపంగా ఉంటాయి. అంత్య దినములలో ఎంత సమీపంగా ఉంటాయంటే వాటిని వేరు చేయడానికి ఆయన ఏదో ఒక ఫలానా సంఘం మీద ఆధారపడలేడు. వాటిని వేరు చేయడానికి ఉదాహరణకు మెథడిస్టు లేదా బ్యాప్టిస్టు లేదా పెంతకోస్టు మీద ఆధారపడలేడు. ఆయన ఇట్లు చెప్పాడు, వాటిని వేరు చేయడానికి ఆయన తన దూతలను పంపును. ఒక వేర్పాటును తీసుకుని వచ్చుటకు, మంచి చెడుల మధ్య ఒక విభజనను తీసుకుని వచ్చుటకు ఒక దూత వచ్చుచున్నాడు. మరియు ప్రభు యొక్క దూత తప్ప వేరెవరునూ దానిని చేయలేరు. ఏది మంచిదో ఏది చెడ్డదో అని చెప్పబోయేది ఆయనే. కడవరి కాలములలో తన దూతలను పంపిస్తాడని దేవుడు చెప్పాడు. ఇప్పటి వరకు వచ్చిన దూతలు కాదు, కాని కడవరి కాలపు దూతలు, మరియు వారు సమకూర్చుతారు. ఇప్పుడు ఇది కోత కాలము వచ్చుటయ్యున్నదని మనకు తెలుసు. ఇప్పుడు ఒక దూత అనగా వాస్తవంగా ఒక వర్తమానికుడు అని అనువదించబడినది. మరియు 7 సంఘములకు మరియు ఇప్పుడు కాదు, సంఘకాలముల గుండా 7 దూతలున్నారని మనం చూస్తున్నాము. విత్తువారు ఎవరని మరియు ఆ విత్తనములు ఏమైనవని ఆయన చెప్పాడో గమనించండి. 1, విత్తువాడు ఆయనే అయి ఉన్నాడు, దేవుని కుమారుడై ఉన్నాడు. ఆయన విత్తనములు విత్తుతూ వెళ్లాడు, మరియు ఆయన వెనుకనే ఒక శత్రువు వచ్చాడు, వాడు అపవాది అయి ఉన్నాడు. మరియు సరైన విత్తనం విత్తబడిన తర్వాత భేదమైన విత్తనమును విత్తాడు. ఇప్పుడు స్నేహితులారా, మనము ఒక లోకమును కలిగి ఉన్నప్పటి నుండి ప్రతి కాలములోనూ అది జరిగినది. ఖచ్చితంగా ఆది నుండి కూడా అది అదే కార్యమును ప్రారంభించినది. ఇప్పుడు ఆయన ఇట్లు చెప్పాడు, దేవుని యొక్క విత్తనము దేవుని యొక్క వాక్యమై ఉన్నది. ఒక ఫలానా చోట యేసు ఇట్లు చెప్పాడు, అదేమిటనగా వాక్యము ఒక విత్తనమై ఉన్నది, మరియు ప్రతి విత్తనము దాని జాతి ప్రకారమైన దానిని మొలిపిస్తుంది. మరియు ఇప్పుడు క్రైస్తవులు దేవుని పిల్లలు, రాజ్యం యొక్క పిల్లలు దేవుని యొక్క విత్తనమైనట్లయితే, అప్పుడు వారు తప్పక దేవుని యొక్క వాక్యమై ఉండవలసి ఉన్నారు. ఆ కాలము యొక్క వాగ్దాన విత్తనముగా ఉండుటకు వారు జీవిస్తున్న కాలములో ప్రత్యక్షపరచబడిన దేవుని వాక్యమై ఉండవలసి ఉన్నారు. ఆదియందు దేవుడు తన వాక్యమునిచ్చాడు, మరియు ప్రతి కాలము దాని యొక్క విత్తనమును, దాని యొక్క సమయమును, దాని యొక్క వాగ్దానములను కలిగి ఉన్నది. ఇప్పుడు నోవహు రంగం మీదికి వచ్చినప్పుడు మరి అతడు దేవుని యొక్క విత్తనమై ఉన్నాడు, ఆ కాలమునకు దేవుని యొక్క వాక్యమై ఉన్నాడు. మోషే వచ్చినప్పుడు అతడు నోవహు యొక్క వర్తమానముతో రాలేడు, అది పనిచేయదు, ఎందుకనగా ఆ సమయములో అతడే దేవుని యొక్క విత్తనమై ఉన్నాడు. పిదప క్రీస్తు వచ్చినప్పుడు ఆయన నోవహు కాలపు దానితో లేదా మోషే కాలపు దానితో రాలేడు, అది ఆయన యొక్క సమయమై ఉన్నది. ఏలైనగా ఒక కన్యక గర్భవతి అయి ఒక కుమారుని కనవలసి ఉన్నది, మరియు ఆయనే మెస్సీయగా ఉంటాడు. ఇప్పుడు మనము లూథర్ కాలము గుండా, వెస్లీ కాలము గుండా, అనగా మెథడిస్టు కాలము గుండా, ఆ కాలములన్నిటి గుండా, మరియు పెంతుకొస్తు కాలము గుండా జీవించి ఉన్నాము. మరియు ప్రతి కాలమునకు ఒక వాగ్దాన వాక్యము ఇవ్వబడినది, మరియు ఆ కాలములో ఆ వాగ్దాన వాక్యమును ప్రత్యక్షపరిచిన ప్రజలు ఆ కాలములోని విత్తనమై ఉన్నారు. సరిగ్గా ఇక్కడ యేసు చెప్పిన దాని ప్రకారంగా వారే రాజ్యం యొక్క పిల్లలై ఉన్నారు, అది నిజము. ఆయన పిల్లల ద్వారా పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్షత పనిచేచున్నట్టు వారే ఆ కాలమునకు రాజ్యం యొక్క విత్తనమై ఉన్నారు. గమనించండి, గురుగులను విత్తినవాడు ఒకడు, ఆ శత్రువు సాతానుడై ఉన్నాడు. విభేదమును లేదా ఆ భేదమైన విత్తనమును విత్తినది వాడే, ఈ భయంకరమైన కార్యమును చేసిన దోషి వాడే. సాతానుడు ఆది నుండి వాడి విత్తనాన్ని విత్తియున్నాడు. దేవుడు తన మొట్టమొదటి మానవులను భూమి మీద పెట్టినప్పటి నుండి అయ్యున్నది. ఆదాము అవును, అప్పటికి ఒక సత్యమును గూర్చిన జ్ఞానము మరియు మంచి చెడ్డలను గూర్చిన జ్ఞానము ఉన్నదని ఎరిగి ఉన్నను, అప్పటికింకా అతడు ఆ స్థితికి వచ్చి ఉండలేదు. అయితే దేవుడు తన పిల్లలకు వారి భద్రత కొరకు ఆయన యొక్క వాక్యమును ఇచ్చాడని మనం కనుగొంటాము. దేవుని యొక్క వాక్యము తప్ప మరొక భద్రత మనకు లేదు, అదియే మన యొక్క భద్రత అయినది. ఎటువంటి బాంబులు, ఎటువంటి ఆశ్రయములు, ఎటువంటి దాగుకునే స్థలాలు లేవు, ఎటువంటి యారిజోనాలు లేదా ఎటువంటి కాలిఫోర్నియాలు లేదా వేరే ఏమీనూ లేవు. మనకు ఒకే ఒక భద్రత ఉన్నది, మరది వాక్యమై ఉన్నది, మరియు ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించినది. మరది యేసుక్రీస్తే అయి ఉన్నాడు. మనకున్న ఒకే ఒక భద్రత ఆయనే అయి ఉన్నాడు. ఆయనలో ఉండుటను బట్టి మనము క్షేమంగా ఉన్నాము. ఒక నిజమైన విశ్వాసిపైన పాపం అనేది అసలు ఆరోపించబడదు. మీకది తెలుసా, దేవుని మూలంగా పుట్టినవాడు పాపము చేయజాలడు, అతడు పాపము చేయలేడు. చూశారా, అది కనీసం ఆరోపించబడదు. అంతెందుకు దావీదు ఇట్లన్నాడు, దేవుని చేత పాపము ఆరోపించబడని వాడు ధన్యుడు. నీవు క్రీస్తులో ఉన్నప్పుడు పాపము చేయాలనే ఏ కోరిక నీకు ఉండదు. ఆరాధికుడు ఒక్కసారి శుద్ధపరచబడిన తర్వాత ఇక పాపమును గూర్చిన జ్ఞప్తి అతనికి ఉండదు, నీవు దానిని కోరుకోవు. ఇప్పుడు లోకము దృష్టిలో నీవొక పాపిగా ఉండవచ్చు, కాని దేవునికైతే నీవట్లు కాదు, ఎందుకనగా నీవు క్రీస్తులో ఉన్నావు. పాపము లేని ఒకరిలో నీవు ఉండగా, మరియు నీవు ఎవరిలో ఉన్నావో ఆయనను మాత్రమే దేవుడు చూస్తుండగా నీవు ఒక పాపివి ఎలా అవుతావు? ఇప్పుడు ఈ కోతకాలం ఆది అందు దేవుడు భూమిపైన తన విత్తనమును విత్తి మరియు దానిని తన పిల్లల యొక్క, అనగా తన కుటుంబము యొక్క హృదయములలో ఉంచినప్పుడు ఆ వాక్యము ప్రకారము జీవించటమే, అది మాత్రమే వారి యొక్క భద్రత అయి ఉన్నది. ఆ వాక్య ప్రకారము జీవించటమే, ఇదిగో శత్రువు లోపలికి వచ్చి మరియు దేవుని వాక్యమునకు విరుద్ధంగా ఆ భేదమైన విత్తనాన్ని విత్తుట ద్వారా ఆ కంచెను బ్రద్దలు చేశాడు. ఆదిలో అది భేదమైనది అయినట్లయితే ఇప్పుడును అది అంతే. దేవుని యొక్క వాక్యమునకు దేనినైనా జోడించే ఏదైనా అది ఇంకను భేదమైన విత్తనమే అయ్యున్నది. అది ఎక్కడి నుండి వస్తుంది అన్నది నేను లెక్క చేయను. అది సంఘ సంస్థ నుండి వచ్చినా గాని, అది సైనిక బలము నుండి వచ్చినా గాని, అది రాజకీయ అధికారముల నుండి వచ్చినా గాని, దేవుని వాక్యమునకు విరుద్ధంగానున్న ఏదైనా సరే అది భేదమైన విత్తనమై ఉన్నది. ఒక వ్యక్తి నిలబడి మరియు తాను ఒక సువార్త బోధకుడని చెప్పి మరియు అద్భుతాలు జరుగు దినములు గతించిపోయినవి అని చెప్పుచున్న ఎడల అది భేదమైన విత్తనమై ఉన్నది. ఒక వ్యక్తి నిలబడి తాను ఒక సేవకుడని, ఎక్కడో ఒక చోట ఒక సంఘానికి కాపరి అని చెప్పి మరియు ఒక్క భౌతిక శరీరము తప్ప ప్రతి చిన్న విషయములోనూ యేసుక్రీస్తు ఒక్కటే రీతిగా ఉన్నాడని, నిన్న, నేడు మరియు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్నాడని అతడు నమ్మకపోతే అది భేదమైన విత్తనమైనది. అద్భుతాలు మరియు అపోస్తలుల కాలము గతించిపోయినది అని అతడు చెప్పినప్పుడు అది భేదమైన విత్తనమైనది. దైవిక స్వస్థత అనునటువంటిది ఏదీ లేదు అని వారు చెప్పినప్పుడు అది భేదమైన విత్తనమైనది. మరియు లోకమంతా దానితో నిండి ఉన్నది. అవి చుట్టుముట్టి మరియు గోధుమలకు ఊపిరాడకుండా చేస్తాయి. భేదమైన విత్తనమును విత్తిన మొదటివాడు అపవాది అని ముద్రించబడటను మనం గమనిస్తాము. మరది ఆది కాండము 1 ఉన్నదని మనకు తెలుసు. ఇప్పుడిక్కడ మత్తయి సువార్త 13 మనం ఇట్లు కనుగొంటాము, యేసు ఇంకను తన వాక్యమునకు విరుద్ధంగానున్న దేనికైనా అపవాదిగానే ముద్ర వేచున్నాడు. మరియు ఈ 1956 దేవుని యొక్క వ్రాయబడిన వాక్యమునకు విరుద్ధంగా భేదమైన దానిని విచ్చుచున్నది ఏదైనా సరే, లేదా దానికి ఎటువంటి స్వంత అనువాదమును ఇచ్చుచున్నదైనా సరే, అది భేదమైన విత్తనమైనది. దేవుడు దానిని ఘనపరచడు. ఆయన అలా చేయలేడు. అది కలవదు. అది నిశ్చయంగా కలవదు. అది ఆవగింజ వంటిది. అది దేనితోనూ కలవదు. మీరు దానిని సంకరము చేయలేరు. అది ఆ అసలైనదై ఉండవలసి ఉన్నది, భేదమైన విత్తనము. ఇప్పుడు మనం కనుగొంటాము, ఏదేను తోటలో దేవుడు ఆయన యొక్క విత్తనమును విత్తినప్పుడు అది ఒక హేబెలును తీసుకుని వచ్చిందని మనం కనుగొంటాము. కాని సాతానుడు వాని యొక్క భేదమైన విత్తనమును విత్తినప్పుడు అది ఒక కయీనును తీసుకుని వచ్చినది. ఒకరు ఒక నీతిమంతుణ్ణి తీసుకుని వచ్చారు, ఒకడు ఒక అనీతిమంతుణ్ణి తీసుకుని వచ్చాడు. హవ్వ దేవుని యొక్క వాక్యమునకు విరుద్ధంగా భేదమైన వాక్యమును విన్నది గనక మరి ఆ విషయము సరిగ్గా అక్కడే పాపపు ముద్ద దొర్లుటను ప్రారంభించినది. మరియు అది అప్పటి నుండి దొర్లుతూనే ఉన్నది. మరియు దూతలు వచ్చి దానిని వేరు చేసేంత వరకు మనమెన్నడూ దానంతటిని బయటకు తీయలేము. మరియు దేవుడు తన పిల్లలను రాజ్యములోనికి తీసుకుంటాడు. మరియు గురుగులు కాల్చివేయబడతాయి. ఆ రెండు ద్రాక్షాలను గమనించండి. ఈ అంశము కొనసాగుటకు మనకు ఎక్కువ సమయం ఉన్నట్లయితే బాగుండును. అయితే కేవలం ప్రాముఖ్యమైన విషయాలను తాకుదాం. తద్వారా మనము తదుపరి కొద్ది నిమిషాలలో నేరుగా రోగుల కొరకు ప్రార్థించుటను ప్రారంభించవచ్చును. గమనించండి, ఈ రాత్రి మన పాఠ్యభాగమైన మత్తయిలో 13 కూడా ఇక్కడ వాటిని కలిసి ఎదగనీయుడి అని సరిగ్గా దేవుడు చెప్పినట్లుగానే వారి విత్తనాలు కలిసి ఎదిగాయి. ఇప్పుడు కయ్యను నోదు దేశమునకు వెళ్లి తనకొక భార్యను కనుగొని మరియు పెళ్లి చేసుకున్నాడు. మరియు హేబెలు చంపబడ్డాడు. మరియు అతని స్థానమును తీసుకొనుటకు దేవుడు షేతును లేపాడు. మరియు మంచి చెడుల మధ్య ఆ తరాలు ముందుకు సాగటం ప్రారంభమైనది. ఇప్పుడు కాల ప్రవాహములో వారిరువురు కలిసి పెరుగుటను మనం గమనిస్తాము. మరియు అది ఎంత దుష్టత్వముగా మారిపోయిందంటే దేవుడు దానిని నాశనం చేయాల్సి వచ్చినది. అయితే తుదకు అవి ఎంతగా పైకి వచ్చాయంటే ఆ రెండు విత్తనాలు, అనగా భేదమైన విత్తనం మరియు దేవుని యొక్క విత్తనం, అవి వాటి యొక్క అసలైన తలలను పైకెత్తాయి. మరియు అవి యూదాలో మరియు యేసుక్రీస్తులో ఉన్నాయి. ఏలయనగా ఆయన దేవుని యొక్క విత్తనమై ఉన్నాడు. ఆయన దేవుని సృష్టికి ఆది అయి ఉన్నాడు. ఆయన దేవుడు కాక మరొకటి కాదు. మరియు ఇస్కరియోతు యూదా నాశనపుత్రునిగా జన్మించాడు. పాతాళము నుండి వచ్చాడు, తిరిగి పాతాళమునకు వెళ్లాడు. యేసుక్రీస్తు దేవుని కుమారుడు, శరీరధారి అయిన దేవుని యొక్క వాక్యమై ఉన్నాడు. ఇస్కరియోతు యూదా అతని యొక్క భేదముతో అపవాది యొక్క విత్తనమై ఉన్నాడు. మోసపుచ్చుటకు లోకములోనికి వచ్చాడు. సరిగ్గా అతని యొక్క తండ్రి అయిన కయ్యను ఆరంభములో ఉన్నట్లుగానే ఉన్నాడు. యూదా సంఘములో కేవలం నటించాడంతే, అతడు నిజంగా యథార్థంగా లేడు. అతడు నిజంగా విశ్వాసమును కలిగి లేడు. అతడు కలిగి ఉంటే అతడు యేసుకు ఎన్నడూ ద్రోహం చేసి ఉండేవాడు కాదు. కాని చూడండి, అతడు ఆ భేదమైన విత్తనాన్ని విత్తాడు. అతడు లోకముతోనూ డబ్బుతోనూ స్నేహం చేస్తూ మరియు యేసుతో కూడా స్నేహం కలిగి ఉండాలని అనుకున్నాడు. అయితే దాని విషయమై అతడు ఏదైనా చేయడానికి అప్పటికే సమయమైపోయినది. మరణ గడియ వచ్చి ఉండగా అతడి దుష్ట కార్యమును చేసినప్పుడు ముందుకు వెళ్లడానికి మరియు వెనకకు తిరిగి రావడానికి మధ్యనున్న ఆ వేరుపరచు గీతను అతడు దాటివేశాడు. ఒక మోసగాడిగా అతడు వెళ్లిన మార్గములోనే అతడు వెళ్లవలసి వచ్చినది. అతడు భేదమైన విత్తనాన్ని విత్తాడు. ఆ దినమందున్న గొప్ప సంఘ సంస్థలు, పరిసయ్యులు మరియు సద్దూకయ్యుల మెప్పును పొందుటకు అతడు ప్రయత్నించాడు. మరియు తన కొరకు తాను కొంత డబ్బును సంపాదించుకుని ప్రజలలో పేరుగాంచిన వాడిగా అవుతాడని అనుకున్నాడు. అనేకులు ఆ భేదమైన దానిలోనికి వెళ్లుటకు అది కారణము కాకపోతే మరింకేమిటి? మనుష్యుని యొక్క మెప్పును పొందుటకు ప్రయత్నించుట. మనము దేవుని దయను పొందుదాం, మనుష్యుని దయను కాదు. అయితే అతనిలో ఈ భేదములు మొలకెత్తినప్పుడు యూదా చేసినది అదే అయ్యున్నది. మరియు యేసు వాక్యమయ్యున్నాడని మనకు తెలుసు. పరిశుద్ధ యోహాను 1 ఇట్లు చెప్పినది, ఆదియందు వాక్యముండెను, మరియు వాక్యము దేవుని యొద్ద ఉండెను, మరియు వాక్యము దేవుడై ఉండెను, మరియు ఆ వాక్యము శరీరధారి అయి ఇక్కడ మన మధ్య నివసించెను. పిదప, వాక్యము ఒక విత్తనమై ఉన్నది, తర్వాత ఆ విత్తనము శరీరధారి అయి మన మధ్య నివసించినది. యూదా శత్రువు యొక్క విత్తనమై ఉండి మరియు భేదమైన విత్తనమై ఉన్నట్లయితే అది కూడా ఇస్కరియోతి యూదా అనే వ్యక్తిలో శరీరధారి అయి మన మధ్య నివసించినది. అతడెన్నడూ అసలైన నిజమైన విశ్వాసమును కలిగి ఉండలేదు. విశ్వాసము అని అతడు అనుకున్నటువంటి ఒక దానిని అతడు కలిగి ఉన్నాడు. విశ్వాసమును కలిగి ఉండుట అనున్నది ఒకటి ఉన్నది, మరియు కల్పితమైన విశ్వాసము అనున్నది ఒకటి ఉన్నది. మరియు దేవుని యొక్క అసలైన విశ్వాసము దేవుణ్ణి నమ్ముతుంది, మరియు దేవుడు వాక్యమై ఉన్నాడు. అది దానికి ఎన్నడూ దేనిని కలపదు. మనము ఒక మాటను కలిపినా లేదా ఒక మాటను తీసివేసినా జీవ గ్రంథములో నుండి మన భాగము తీసివేయబడుతుందని బైబిల్ గ్రంథం మనకు చెప్పుచున్నది. ప్రకటన 22:18 చివరి ముగింపు అధ్యాయము. ఆదియందు బైబిల్ గ్రంథములోని మొదటి పుస్తకంలో దానిలోని ఒక్క వాక్యమును కూడా దాటవద్దని దేవుడు వారితో చెప్పాడు. ప్రతి మాట ప్రకారము జీవించవలసి ఉన్నది. వారు ఆ మాట వలన జీవించవలసి ఉన్నారు. గ్రంథములోని మధ్య భాగములో యేసు వచ్చి మరియు తన కాలములో దానిని చెప్పాడు. ఇట్లన్నాడు, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. మరియు ప్రకటన గ్రంథములోని ముగింపు కాలములో మనకు ముందుగానే ఇట్లు చెప్పబడినది, ఎవడైనను ఈ గ్రంథములో నుండి ఒక్క మాట అయినను తీసివేసిన ఎడలా లేక దానికి ఒక్కటైనను కలిపిన ఎడలా జీవ గ్రంథములో నుండి అతని భాగము తీసివేయబడును. కాబట్టి ఛాయ వంటిదేదియు ఉండజాలదు. కేవలం దేవుని యొక్క అసలైన సంకరములేని వాక్యము మాత్రమే ఉంటుంది. అనగా మనుషుల ఇచ్చవలనో లేదా కరచాలనము చేయుట వలనో లేదా ఏదో ఒక విధమైన బాప్తిస్మము పొందుట వలనో కాక పరిశుద్ధాత్మ వలన దేవుని యొక్క ఆత్మలో జన్మించి మరియు వాక్యము దానికదే వారి గుండా ప్రత్యక్షపరచుకుంటున్న దేవుని కుమారులు మరియు దేవుని కుమార్తెలై ఉన్నారు. వారే దేవుని యొక్క అసలైన విత్తనమై ఉన్నారు. శత్రువు సంఘములో చేరి మరియు ఒక సిద్ధాంతములోనో లేదా మరి దేనిలోనో ఎంతో నిష్టగలవానిగా మారతాడు, కాని అది కాదు. దేవుని వాక్యము యొక్క అసలైన సత్యమును వక్రీకరించినట్లు జోక్యము చేసుకునేదేదైనా అది భేదమైనదే అయ్యున్నది. మరియు మనకెలా తెలుస్తుంది? మనం ఇట్లంటాము, సరే వారు నీకు దానిని అనువదించడానికి హక్కున్నదా? లేదయ్యా, దేవుని వాక్యమును అనువదించుటకు ఏ మనుషుడికి హక్కు లేదు. ఆయనే తన సొంత అనువాదకుడై ఉన్నాడు. ఆయన దానిని వాగ్దానం చేస్తాడు. పిదప ఆయన దానిని నెరవేరుస్తాడు. అదే దాని యొక్క అనువాదము. ఆయన దానిని వాగ్దానం చేసినప్పుడు పిదప ఆయన దానిని నెరవేరుస్తాడు. అదే దాని యొక్క అనువాదమై ఉన్నది. దేవుని యొక్క వాక్యమునకు విరోధముగా ఉన్నదేదైనా భేదమైనదై ఉన్నది ఖచ్చితంగా. ఇప్పుడు నేను చెప్పినట్లుగా యూదా ఎటువంటి నిజమైన విశ్వాసమును కలిగి లేడు. అతడు ఒక కల్పితమైన విశ్వాసమును కలిగి ఉన్నాడు. అది దేవుని కుమారుడని అతడు అనుకున్నటువంటి ఒక విశ్వాసమును అతడు కలిగి ఉన్నాడు, కానీ అది దేవుని కుమారుడని అతను ఎరిగి ఉండలేదు. ఎరిగి ఉంటే అతడు దానిని చేసి ఉండేవాడు కాడు. మరియు సత్యమయ్యున్న ఈ దేవుని వాక్యపు విషయంలో రాజీపడే ఏ మనుషుడైనా అతడు ఒక కల్పితమైన విశ్వాసమును కలిగి ఉన్నట్లే దేవుని యొక్క అసలైన సేవకుడు ఆ వాక్యమును హత్తుకొని ఉంటాడు. కొన్ని రాత్రుల క్రితం ఆరిజోనాకు చెందిన ఒక సేవకుడు, ఇక్కడ ఈ పట్టణములో ఉన్న ఒక గొప్ప పేరుగాంచిన పాఠశాలకు చెందినవాడు నా దగ్గరకు వచ్చి మరి ఇట్లన్నాడు, నీకు సమయం ఉన్నప్పుడు ఒక విషయంలో నేను నిన్ను సరిచేయాలనుకుంటున్నాను. అందుకు నేను ఇట్లన్నాను, నాకు తెలిసిన మంచి అవకాశం ఇదే అయ్యున్నది, వచ్చేయి. మరియు కావున అతడు వచ్చాడు. అతడు ఇట్లన్నాడు, మిస్టర్ బ్రెన్హామ్ నీవు ప్రయత్నిస్తున్నావు, ఇట్లన్నాడు, నీవు యథార్థవంతుడవు మరియు సత్యవంతుడవు అని నేను నమ్ముతున్నాను, కాని నీవు ప్రపంచానికి అపోస్తులుల సిద్ధాంతాన్ని పరిచయం చేయడానికి ప్రయత్నిస్తున్నావు. ఇంకా ఇట్లన్నాడు, అపోస్తళ్ల కాలము అపోస్తులతోనే ఆగిపోయినది. నేను ఇట్లన్నాను, నా సహోదరుడా, నేను నిన్ను అడగాలనుకుంటున్న మొదటి విషయం ఏమిటనగా దేవుని యొక్క ప్రతి వాక్యము ప్రేరేపించబడినదే అని నీవు నమ్ముతావా? అతడిట్లు చెప్పాడు, అవునయ్యా, నేను ఖచ్చితంగా నమ్ముతాను. నేను ఇట్లన్నాను, అటువంటప్పుడు అపోస్తలుల కాలము ఎక్కడ ఆగిపోయినదో వాక్యములో నీవు నాకు చూపిస్తావా? ఇప్పుడు అది ఎక్కడున్నదో నీవు నాకు చూపించు, నేను కూడా నీతో పాటు నమ్ముతాను. మరియు నేను ఇట్లన్నాను, అపోస్తలుల కార్యములను రాసిన వాడు, రాజ్యం యొక్క తారపు చెవులను కలిగి ఉన్నవాడు, అపోస్తలుల కాలం పరిచయం చేయబడిన పెంతుకోస్తు దినమున పురుషులారా మరియు సహోదరులారా రక్షించబడ్డకు మేము ఏమి చేతుము అని వారు అడిగినప్పుడు అతడిట్లు చెప్పాడు, మీలో ప్రతి ఒక్కడును మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందుడి, మరియు అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదరు. ఏలైనగా ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును మరియు దూరస్తులందరికీ అనగా మన ప్రభువైన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందును. ఇప్పుడు వాక్యము దానినది ఎలా వ్యతిరేకించుకోగలదు? ఆ మనుషుడు ఇట్లన్నాడు, ఈ రాత్రి నాకు భయంకరమైన జలుబు ఉన్నది. నేను ఇట్లన్నాను, నేను కూడా అదే అనుకుంటున్నాను. చూశారా? ఇప్పుడు మీరు నాకు చెప్పండి, దేవుడు ఇంకను పిలుచుచున్నాడా? దేవుడు ఇంకను పిలుచుచున్నట్లయితే మనప్పుడు అపోస్తలుల కాలము ఇంకను ఉనికిలో ఉన్నట్లే. నిశ్చయంగా మన ప్రభువైన దేవుడు తన యొద్దకు పిలుచువారందరూ మీదటికి ఎందరిని పిలుస్తాడో వారందరూ, ఆయన పిలుచువారందరూ, అది ఇంకను అపోస్తలుల కాలముగానే ఉంటుంది. ఏలైనగా యేసుక్రీస్తు నిన్న, నేడు మరియు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్నాడు. ఇప్పుడు ఈ భేదమైనది ప్రతి కాలము గుండా విత్తబడినదని మనము కనుగొంటాము. తదుపరి 10 లేక 15 నిమిషాలలో దానిని చెప్పుకోగలిగితే నేను దానిని చేసేవాణ్ణి, కాని అది సాధ్యం కాదు. కాలములన్నిటి గుండా మనము దాదాపుగా మనలో అందరూ బైబిల్ గ్రంథమును చదువుతారు. మరియు ఇప్పుడు యేసు వచ్చినప్పటి వలె ఉన్నది. మరియు ఆయన ఆ భేదమైన దానిని, ఆ విరుద్ధమైన దానిని కనుగొన్నాడు. ఆయన శరీరధారి అయిన వాక్యమై ఉన్నాడు. ఆయన వాక్యమునకు దేవుని యొక్క అనువాదమై ఉన్నాడు. ఎందుకనగా ఆయన ఇట్లు చెప్పాడు, లేఖనములను పరిశోధించుడి, వాటి యందు నిత్య జీవము కలదని మీరు తలంచుచున్నారు కదా, మరి అవియే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. అదిగో అక్కడే అది ఉన్నది, ఆయనే వాక్యము యొక్క అనువాదమై ఉన్నాడు. మరియు ఈ కాలములో దేవుని యొక్క తిరిగి జన్మించిన ప్రతి కుమారుడు మరియు కుమార్తె వాక్యం యొక్క అనువాదమై ఉన్నారు. మీరు మనుషులందరి చేత చదవబడుచున్నట్టి వ్రాయబడిన పత్రికలై ఉన్నారు. అవును, గమనించండి, ఆయన ఇట్లన్నాడు, వారు భేదమైన దానిని దేవోపదేశమని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు. వారు భేదమైన దానిని మానవుల పద్ధతులను, మానవుల ఆచారములను, దేవోపదేశములని బోధించుచు వ్యర్థముగా నన్ను ఆరాధించుదురు. దేవుని వాక్యముతో దానికి ఎటువంటి సంబంధము లేకుండగానే దానిని దేవుని వాక్యమని బోధించుదురు. చూడండి, ప్రతి కాలము అటువంటి పంటను ఉత్పత్తి చేసినది, ప్రతి కాలము దానిని చేసినది, మరియు మన కాలమునకు ఎటువంటి మినహాయింపు లేదు. మనము కూడా అదే విషయాన్ని కలిగి ఉన్నాము. మరియు అన్ని కాలములను ఏకము చేస్తే ఉన్నదానికంటే ఎక్కువే ఉన్నట్టు ఒక కాలమును కలిగి ఉన్నాము. ఏలైనగా ఇది ప్రపంచ చరిత్ర యొక్క ముగింపై ఉన్నది. భూమి మీద ఏనాడు లేనటువంటి గొప్ప భేదమైనది ఇదే అయి ఉన్నది. ఈనాడు భూమి మీద నున్నది. ఇతర కాలములలో ఉన్న భేదమైనది వారిని నిజమైన సజీవ దేవుని యొద్ద నుండి పెరికివేసి మరియు విగ్రహముల యొద్దకు వారిని నడిపించినది. ఈనాడు అది సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసపుచ్చేంత సమీపంగా ఉంటుందని మత్తయి 24:24లో యేసు చెప్పాడు. భేదమైన దానిని గురించి మాట్లాడండి, ఓ అది ఎంతో కుయుక్తి గలది. సాతానుడు ప్రజల మధ్యనున్నాడు, మరియు అటువంటి ఒక వేద పండితుడు, దైవ జ్ఞానములు అటువంటి ఒక పండితుడు ఆ వాక్యమును దాదాపు పరిపూర్ణంగా బోధించగలడు. యేసు అట్లు చెప్పాడు. అయితే కేవలం వాణ్ణి గమనించండి, ఎక్కడో ఒక దగ్గర ఉంటాడు, ఇట్లంటాడు, మంచిది, ఇప్పుడు అది దీని కొరకు కాదు. ఓ అవును, అది దీని కొరకు కూడా. చూడండి, ఎందుకనగా అది అట్లున్నదని దేవుడే చెప్పాడు. అది ఏమి చేసినదో చూడండి. అదే భేదమైనది నోవహు దినములపై దేవుని ఉగ్రతను తీసుకుని వచ్చినది. అప్పుడు దేవుడు తన ప్రవక్తను బయటకు పంపి మరియు ఒక మండుచున్న అగ్నివలె బోధించాడు. మారు మనసు పొందుటకై ప్రజలను పిలిచాడు, మరియు ఆ భేదమైనది మునిగిపోయినది. అప్పుడు సాతానుడు ఏమి చేశాడు? హాములో నేరుగా వెంటబడి వచ్చాడు, మరియు మరలా దానిని విత్తడం మొదలుపెట్టాడు. అది ఖచ్చితంగా వాస్తవం. ఆ తరువాత అరణ్యములో నుండి ఇశ్రాయేలు పిల్లలను బయటకు తెచ్చుటకు గొప్ప ప్రవక్త అయిన మోషే వచ్చాడు. ఏమి జరిగినది? మోషే దేవుని యొక్క ఆ గొప్ప ప్రవక్త సంపూర్ణ సత్యమును, నిర్ధారించబడిన సత్యమును వారి యొద్దకు తీసుకుని వచ్చుచున్నాడు. అతడు దేవుడిని కలుసుకున్నాడు. అతడు ఆయనను కలుసుకున్నాడని దేవుడు రుజువు చేశాడు. ఆ వెనుక ఆ ప్రజలు, ఆ యాజకులు ఉన్నారు, మరియు వారు వారి మతములను, వారి ఆచారములను, వారి పద్ధతులను, మరియు ప్రతి దానిని కలిగి ఉన్నారు. కాని మోషే వాక్యపు అనువాదము యొక్క నిర్ధారణగా నిలబడ్డాడు. దానిని మర్చిపోకండి. మోషే దేవుడు తన వాగ్దానములకు ఇచ్చినటువంటి అనువాదమై ఉన్నాడు. ఆయన దానిని చేస్తాడని ఆయన చెప్పాడు. అతడు దేవుని యొక్క అనువాదమై ఉన్నాడు. ఏమి జరిగినది? సంఘము కొద్ది రోజుల క్రితమే దాని పాదముల మీద ఐగుప్తుల నుండి బయలుదేరినది. మరి ఏమి జరిగినది? రెండవ కయ్యను అయినట్టి విలాములో ఆ వ్యక్తిలో వాని యొక్క భేదముతో సాతానుడు వెంటబడి వచ్చాడు, మరియు అతడు వారి మధ్య భేదమైన దానిని విత్తాడు. అది నిజమని మనకు తెలుసు. ఆ బిలాము యొక్క బోధ ఏదనగా, మనమందరము ఒకటే, మీరు సేవించు అదే దేవుణ్ణి మేము కూడా సేవించుచున్నాము. ప్రాథమికంగా అతడు చెప్పింది నిజమే. ఎందుకనగా దేవుడు అర్పించినట్టే అతడు ఒక అర్పణను అర్పించాడు. 7 బలిపీఠముల మీద 7 పొట్టేళ్లను, 7 ఎద్దులను అర్పించాడు. మరియు అరణ్యములో సరిగ్గా మోషే చేసినంత పరిపూర్ణంగా అదే దేవునికి ప్రార్థన చేశాడు. సరిగ్గా అదే విధంగా చేశాడు. కాని వారు ఒకటి కాదు. ఏమి జరగబోచున్నదో మనకు ముందుగా చూపించబడుచున్నది. అక్కడ మరలా కయ్యను బిలాము అనే ఈ వ్యక్తిలో ప్రత్యక్షపరచబడ్డాడు, మరియు అక్కడ మోషే అనే వ్యక్తిలో దేవుడు ప్రత్యక్షపరచబడ్డాడు. ఒక మానవుని గుండా తన మాటలను అనువదిస్తూ ఒక మానవుని గుండా తనను తాను తన వాగ్దానమును బయలుపరుచుకొనుచున్నాడు. మరియు ఆ భేదమైనది పైకి లేచినది. యూదా కాలంలో కూడా అది అట్లే జరిగినది. అదిగో వాడు వాని యొక్క భేదముతో అక్కడికి వచ్చాడు. మరియు ఆ ప్రజలు నమ్మినట్టి ఈ పాపమును గుర్తించుకోండి. అదేదనగా మనమంతా ఒకటే, మనము ఒకే దేవుడిని ఆరాధిస్తున్నాము, మనమంతా ఒకే సంఘమునకు చెందవలసి ఉన్నది, మనము ఒకే జనముగా ఉండవలసి ఉన్నాము అన్నదై ఉన్నది. మరి ఆ పాపము విషయమై ఇశ్రాయేలు ఎన్నడూ క్షమించబడలేదు. యేసు తానే ఇట్లు చెప్పాడు, వారందరూ మరణించారు, వారిలో ముగ్గురు తప్ప అందరూ నశించిపోయారు, వారు వాగ్దానాన్ని నమ్మి మరియు దానిని హత్తుకున్న వారై ఉన్నారు. ఆ బలహీనుడు, మనము దేశమును స్వాధీనపరచుకోలేము మరియు అది మనకు చాలా పెద్ద విషయమైనది అంటూ మొదలుగున్నవి చెప్పినప్పుడు కాలేబు మరియు యెహోషువా ప్రజలను నిమ్మలపరిచి మరియు ఇట్లు చెప్పారు, దానిని స్వాధీనపరచుకున్నట్టుకు మనకు శక్తి చాలును, ఎందుకనగా దేవుడు దానిని మనకు వాగ్దానం చేశాడు. శత్రువు ఎవరన్నది నేను లెక్క చేయను, మరియు మనము కూడా ఇంకను దైవిక స్వస్థతను పరిశుద్ధాత్మ బాప్తిస్మమును బోధించగలము, మరియు లోకపు సంగతుల నుండి మనలను వేరు చేసుకున్నందుకు ఇంకను దేవుని యొక్క శక్తిని కలిగి ఉండగలము. దేవుడట్లు చెప్పాడు. అపోస్తలుల కాలము ఎన్నడూ ఆగిపోలేదు, మరియు అది ఆగిపోదు, అది కొనసాగుతూనే ఉంటుంది. కావున భేదమైన దానిని విత్తునట్టి అదే పాత విత్తువాడిని మనం కనుగొన్నాము. మరియు గుర్తుంచుకోండి, ఆ పాపము ఎన్నడూ క్షమించబడలేదు. ఇప్పుడు సహోదరుడా, అప్పుడది అసలు ఎన్నడూ క్షమించబడకపోతే మరి అన్ని కాలముల యొక్క ఆ అసలైన విత్తనము కూడి వస్తున్న ఇప్పటి సంగతి ఏమిటి? బిలాము చేసిన ఈ ఘనకార్యమును గమనించండి. అది అలాగే కొనసాగుతూ వెళ్లి మరియు చిట్ట చివరకు ఆ ఇస్కరియోతు యూదా మరియు యేసు రావడంలో ముగిసినది. అది ఏమిటి? యూదా మరియు యేసు సరిగ్గా ఖచ్చితంగా కయ్యను మరియు హేబెలుకు ప్రతిరూపములై ఉన్నారు. ఎట్లనగా యూదా ఏ విధంగా భక్తిపరునిగా ఉన్నాడో కయ్యను కూడా అంతే భక్తిపరుడై ఉన్నాడు. కయ్యను ఒక బలిపీఠమును కట్టాడు, అతడు ఒక అర్పణను అర్పించాడు, అతడు దేవుడిని ఆరాధించాడు. అట్లు చేయడంలో ఆ మరొక వ్యక్తి ఎంత యథార్థంగా ఉన్నాడో అతడు కూడా అంతే యథార్థంగా ఉన్నాడు. అయితే మీరు చూడండి, వాక్యము ఏమైనది అనే ప్రత్యక్షతను అతడు కలిగిలేడు. ఆదాము మరియు హవ్వ కొన్ని యాపిళ్లను లేదా ఏవో పండ్లను తిన్నారని అతడు అనుకున్నాడు, మరియు హేబెలు ప్రత్యక్షత ద్వారా అది తప్పనియూ వారిని బయటకు తీసుకుని వచ్చినది రక్తమేననియూ ఎరిగి ఉన్నాడు. మరియు అతడు ఒక గొర్రెపిల్లను అర్పించాడు, మరియు అతని అర్పణ సరైనదని దేవుడు సాక్ష్యమిచ్చాడు. అప్పుడు ఇతడు అసూయపడి మరియు తన సహోదరుని చంపుటకు ప్రయత్నించాడు, మరియు అతని బలి అర్పణ మరణించిన ఆ బలిపీఠం మీదనే, ఆ గొర్రెపిల్ల మరణించిన ఆ బలిపీఠం మీదనే ఇతడు తన సహోదరుడిని చంపినట్లుగా అదే విధంగా ఇస్కరియోతు యూదా దేవుని యొక్క బలిపీఠం మీద యేసును అప్పగించాడు, మరియు సరిగ్గా కయ్యను హేబెలును చంపినట్లే ఆయనను చంపాడు. ఎందుకనగా కయ్యను భేదమైన విత్తనమై ఉన్నాడు, మరియు ఆ ప్రకారమే బిలాము ఉన్నాడు, ఒక అద్దె ప్రవక్త అయి ఉన్నాడు, మెరుగుగా ఎరిగి ఉండవలసిన ఒక వ్యక్తి అయి ఉన్నాడు, మరియు సూచనల ద్వారాను అద్భుతముల ద్వారాను మరియు చివరికి ఒక కంచెర గాడిద అన్య భాషలతో మాట్లాడటం ద్వారాను దేవుడు అతన్ని హెచ్చరించాడు. మరి అయినను అతడు ఆ విధంగానే కొనసాగాడు. భేదమైన దానిని విత్తువాడిగా ఉండుటకే అతడు పుట్టాడు, మరియు ఎన్నడూ లేనంత ఎక్కువ భేదమైన దానితో ఈ కాలము నిండి ఉంటుందని యేసు ముందుగా చెప్పినట్లయితే, ఆయనను సంగమునకు వెలుపల ఉంచినట్టి నులివెచ్చనిదైన ఈ లవదికియా సంఘకాలము అది ఆ విధంగా కాక వేరే ఏ విధంగానైనా ఎలా ఉండగలదు? భేదమైనది, నిశ్చయముగా అది భేదమైనదే. అది ఆ కాలములోనే ముగిసిపోతుంది, మరియు కల్వరి వద్ద అది మరలా కయ్యను మరియు హేబెలు అయి ఉన్నారు. ఇప్పుడు గమనించండి, వెంటనే యేసు వెళ్లిపోయిన వెంటనే, పరలోకములోనికి వెళ్లిన వెంటనే పరిశుద్ధాత్మ వెనకకు పంపబడినది, అది విత్తనమై ఉన్నది. గత రాత్రి మనము మాట్లాడుకున్నట్లు వాక్యమునకు జీవమునిచ్చేదై ఉన్నది, వాక్యమును పురిగొల్పేది అదే అయి ఉన్నది. పురిగొల్పుట అనగా జీవమునకు తెచ్చుట అని అర్థము. నిజమైన పరిశుద్ధాత్మ కేవలం వాక్యమును అదేమయున్నదో దాని జీవములోనికి తీసుకుని వస్తుంది. అది ఒక ఆచారమును జీవములోనికి తీసుకుని రాదు, అది అట్లు చేయలేదు. ఎందుకనగా అది ఆచార సంబంధమైనది కానే కాదు, అది దేవుని వాక్యము యొక్క జీవమై ఉన్నది. ఎందుకనగా అది దేవుడై ఉన్నాడు, చూశారా? మరియు అది ఆ శరీరాన్ని పురిగొల్పుతుంది. ఇప్పుడు గమనించండి, వారు చేసినట్లే ఉన్నది. పిదప మరి బైబిల్ గ్రంథం ఇట్లు చెప్పినది, మరియు యోహాను తన పిల్లలతో మాట్లాడి మరియు ఇట్లన్నాడు, చిన్న పిల్లలారా, లోకములోనికి రానయున్న క్రీస్తు విరోధి గురించి మీరు విన్నారు కదా, ఇట్లన్నాడు, మరది ఇదివరకే లోకములో ఉన్నది, మరియు అది అవిధేయులైన వారిలో క్రియ చేయుచున్నది. ఇప్పుడు అది పరిశుద్ధాత్మ వచ్చిన 30 సంవత్సరాల తర్వాత విషయమై ఉన్నది. నిజమైన విత్తనము, ఆ విత్తనమునకు నిజముగా జీవమునిచ్చువాడైన పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు అప్పుడు ఇదిగో ఆ భేదమైనది మరలా లోపలికి వచ్చుటను మనం కనుగొంటాము. మరియు గమనించండి, అది అలాగే కొనసాగినది. అసలైన వాక్యము నిర్ధారించబడినది. ఆ పూర్వకాలపు ప్రవక్తలు వారు వెళ్తుండగా దేవుని యొక్క వాక్యము సత్యమయ్యున్నదని నిర్ధారించారు. నైసియా సభను లేదా ప్రీ నైసియా సభ అనే దానిని ఎవరైనా చదివి ఉంటే అక్కడున్న ఆ రోమియుల గుంపు వీరిని లోపలికి తెచ్చి మరియు ఆ సంఘము నుండి ఒక సంఘశాఖను తయారు చేయగోరినప్పుడు జరిపినట్టి ఆ 15 రోజుల రక్తసిక్తమైన రాజకీయాల గురించి తెలుస్తుంది. గొర్రె చర్మములు ధరించుకుని ఆకులు తింటూ ప్రవక్తలు లోపలికి వచ్చారు మరియు ఆ వాక్యము కొరకు నిలబడ్డారు. అయితే అది ఏమి చేసినది? అది కయీను వలె ఉండవలసి ఉన్నది, అది హేబెలు వలె ఉండవలసి ఉన్నది, ఒకరు మరణించవలసి ఉన్నది. నిశ్చయంగా అది అట్లు జరిగినది. మరియు వాక్యము ప్రజల మధ్య దాని యొక్క ప్రభావాన్ని కోల్పోయినది. మరియు వారందరూ సత్యమైన వాక్యమును త్రోసివేసి మరియు ప్రారంభ కేథలిక్ సంఘం యొక్క భేదమైన సిద్ధాంతాన్ని స్వీకరించారు. వారు ఒక పోపును చేర్చారు, వారు ఒక బిషప్పును చేర్చారు, వారు దీనిని దానిని ఆ మరొక దానిని చేర్చారు. వారు పేతురు యొక్కయు, మరియ యొక్కయు, మరియు ఆ మిగతా దానంతటి యొక్కయు అసలైన నిజమైన అర్థమును తీసివేశారు. మరియు విగ్రహాలను తయారు చేశారు. మరియు క్రైస్తవ మతముగా పిలువబడే దానిలో నుండి కేవలం ఒక అన్యుల పండుగను తయారు చేశారు. అది ఏమిటి? భేదమైన విత్తనమై ఉన్నది మరియు సంస్థాగతం చేశారు. మొట్టమొదటిసారి భూమి మీద ఒక సంఘమును సంస్థాగతం చేశారు. అదేమిటి? విత్తుటను ప్రారంభించిన ఆ భేదమైన విత్తనమై ఉన్నది. దానికి ఏదో ఒకటి కలపడము, తీసివేయడమై ఉన్నది. శుక్రవారము మాంసము తినకూడదని బైబిల్ గ్రంథములో చెప్పబడినట్లు ఎవరైనా విన్నారా? ముంచుడు బాప్తీస్మమునకు బదులు చిలకరింపు గురించి బైబిల్ గ్రంథములో ఉన్నట్లు ఎవరైనా విన్నారా? మరియకు వందనం అని లేదా అటువంటి సంగతుల గురించి ఎవరైనా విన్నారా? ఈ ప్రొటెస్టెంట్లకు చెందిన ఈ చెత్తను కూడా ఎవరైనా విన్నారా? పెనము పొయ్యిని జిడ్డుది అని వెక్కిరించలేదు. నిజమే, కేవలం చిన్న విషయములో దోషి అయిన వాడు విషయం అంతటిలో కూడా దోషియే. దేవుడు ఒక సంస్థలో వ్యవహరించుటను గురించి ఎవరైనా విన్నారా? సంస్థాగతమైపోయి సజీవముగా ఉన్న ఒక్క దానిని నాకు చూపించండి. అవి వెనువెంటనే చనిపోయాయి మరియు ఎన్నడూ తిరిగి లేవలేదు. అప్పుడు ఏదో ఒకటి జరుగుటకు సమయమై ఉన్నది. దేవుడు కదులుటకు సమయమైనది. అది ప్రజల మధ్యనున్న ప్రభావమును చంపివేసినది. ఈనాడు అదే విషయం చేయబడినది. వారు ప్రభావమును చంపివేస్తారు. ఓ, అది పరిశుద్ధ గుండ్రాల గుంపు, వారితో పెద్ద విషయమేమీ లేదు అని అంటారు. మరియు ఎందుకు? అది భేదమైనదై ఉన్నది. వాక్యమును ముఖాముఖిగా కలుసుకొని మరియు అదేమిటో చూడండి. దేవుడు తన స్వంత వాక్యమును అనువదిస్తాడో లేదో చూడండి. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టించగల సమర్థుడు. ఆమేన్. ఆ ఆదిమ క్రైస్తవుల చేత వాక్యము స్థిరముగా నిర్ధారించబడినది. ప్రతి దాని నుండి మరియు వ్యాధుల నుండి దేవుడు వారిని ఎలా విడిపించాడో గదా. మరియు వారు ప్రవక్తలను కలిగి ఉన్నారు, మరియు వారు భాషలతో మాట్లాడారు, అనువదించారు, మరియు ప్రతిసారి సత్యమయ్యున్నవని రుజువు చేయబడిన వర్తమానములనిచ్చారు. అయితే రుజువు చేయబడిన ఆ వాక్యము ఎదుటనే ప్రజలు దానిని తిరస్కరించారు మరియు ఒక సంఘ శాఖను ఎన్నుకున్నారు. అదే అన్ని సంఘ సంస్థలకు తల్లి అయ్యున్నది. ఇప్పుడు ఆ రెండు కూడా పూర్తిగా పరిపక్వము చెందియున్నవి. అవి మరలా విత్తడం ప్రారంభించినవి. అది చనిపోయినది. అయితే లూథర్ దినములలో అది మరలా మొలకెత్తినది. ఈ ఉదయం అల్పాహార సమయంలో జరిగిన క్రితం వర్తమానము నుండి మనకు తెలిసిన దాని ప్రకారం ఉన్నది. అది లూథర్ దినములలో మొలకెత్తినది. ఇప్పుడు వారు ఏమి చేశారు? ఆ గొప్ప వ్యక్తి చనిపోయిన వెంటనే వారు ఒక సంఘ సంస్థను తయారు చేశారు. అది మొలకెత్తినది. మరియు మరలా జాన్ వెస్లీ దినములలో ఆ ఆంగ్లికన్లు వారి యొక్క నిత్య భద్రతలు అను వాటితో మరియు ప్రతి దానితో దానిని దాదాపుగా సార్వత్రికము అనే దానిలోనికి వెళ్లేంతగా దానిని కట్టివేశారు. మరియు ఏమి జరిగినది? దేవుడు జాన్ వెస్లీ అని పేరు గల ఒక వ్యక్తిని లేపి మరియు దానంతటిని చంపివేశాడు. మరియు అతడు మరియు ఆస్బరీ మరియు వారు చనిపోయిన వెంటనే ఏమి జరిగినది? వారు సంస్థను తయారు చేశారు. మరియు ఇప్పుడు మీరు అన్ని రకములైన మెథడిస్టులను కలిగి ఉన్నారు. ఆ తర్వాత ఒకరి వెంబడి ఒకరు వచ్చారు. అలెగ్జాండర్ క్యాంబెల్, జాన్ స్మిత్, ఇంకా ఎందరో వచ్చారు. చివరిగా దానంతటి నుండి బయటకు వచ్చుచు పెంతకొస్తూ దూసుకొని వచ్చినది. అప్పుడేమి జరిగినది? వారు బాగానే కొనసాగారు. అయితే మిమ్మల్ని ఆటంకపరిచినది ఏది? మీరు ఏ మురికిలో నుండైతే బయటకు వచ్చారో సరిగ్గా తిరిగి దానిలోనికే వెళ్లారు. సరిగ్గా మళ్లీ అదే బురదలోనికి వెళ్లారు, భేదమైన దానిలోనికి వెళ్లారు. మరియు సంస్థలను తయారు చేయటకు మీరు వాక్యముపై రాజీ పడవలసి వచ్చినది. మరియు దేవుడు ఏదైనా క్రొత్త దానిని మీ యొద్దకు పంపిన ప్రతిసారి మీరు దానిని స్వీకరించలేకున్నారు. అది వాస్తవం, మరలా భేదమైనది. మరియు గమనించండి, గడిచిన దినమున నేను చెప్పినట్లుగా ఈ వేరులో నుండి వచ్చిన ఆ మొదటి చిన్న పొట్టు ఆకులలోనికి వచ్చి మరియు పైకి వెన్నులోనికి వస్తుంది. పిదప తిరిగి కాండములోనికి వెళ్లి మరియు బయటకు వస్తుంది. ఆ గోధుమ యొక్క చిన్న పొట్టు దాదాపు గింజవలనే అనిపిస్తుంది, మరియు అది అదేనని మనం అనుకుంటాం. అయితే మీరు దానిని తెరిచినప్పుడు అక్కడ అసలు ఎటువంటి గింజ ఉండదు. అది గింజ పెరుగుటకై కేవలం ఒక ఆధారంగా ఉండేది మాత్రమే అయి ఉన్నది, మరియు అది కూడా చనిపోతుంది, మరియు ఆ జీవము దానిలో నుండి బయటకు వచ్చి మరియు గింజలోనికి వెళ్తుంది. గమనించండి, కావున విత్తిన సంఘాలను వారు ఏమని పిలిచారంటే, ఈనాడు మనం ఇట్లు కనుగొంటాము. అదేమిటనగా, మన నామకార్థ సంఘాలు, చివరికి మన పెంతుకొస్తు వారు కూడా మనము బయటకు వెళ్లి మనము తృప్తి నొందలేక మన సొంత గుంపులను తయారు చేసుకున్నాము. అన్ని రకాల విషయాలు లేచాయి. మనము దీనిని కలిగి ఉండాలి, మనము దీనిని కలిగి ఉండాలి, మనము మరొక గుంపును కలిగి ఉండాలి. మరియు ఈ వ్యక్తి లేచి ఇట్లన్నాడు, ఆయన ఒక తెల్లని మేఘం మీద వచ్చుచున్నాడు. ఇంకొకరు ఇట్లంటారు, ఆహా, ఆయన ఒక తెల్లని గుర్రం మీద వచ్చుచున్నాడు. సరే, మనము రెండు గుంపులను తయారు చేద్దాం. చూడండి, అది ఏమిటి? భేదమైన దానిని విత్తుట. ఆయన వచ్చినప్పుడు అది ఏ విధంగానైనా గాని, ఆయన వచ్చినప్పుడు ఆయన తన స్వంత వాక్యమును అనువదిస్తాడు. మనము ఆ సమయం వరకు వేచి ఉందాము. దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటే మీరు కనీసం ఈ రోజు యొక్క వర్తమానమునైనా పొందుకోరు. ఎల్లప్పుడూ దేవుడు ఏమి చేయబోచున్నాడు, లేదా ఇదివరకే ఆయన ఏమి చేశాడు అనే దానిని చూపిస్తూ, మరియు ఇప్పుడు ఆయన ఏమి చేస్తున్నాడు అనే దానిని పట్టించుకోవడం లేదు. ఆ విధంగానే మనకు దానిలో భేదమైనవి వచ్చుచున్నవి. ఇప్పుడు ఈనాడు మన సంఘములన్నీ అవన్నీ గాలిని విత్తి మరియు సుడిగాలిని కోయిచున్నారని మనం గమనిస్తున్నాము. మనము ప్రార్థనా కూటములను కలిగి ఉండటం లేదు. మనం ఇదివరకు కలిగి ఉండే కూడికలను ఇప్పుడు కలిగిలేము. విషయం ఏమిటి? ప్రతి విషయములోనూ మనము విలువలను దిగజార్చుకున్నాము. చూడండి, చివరకు మన పెంతుకొస్త సంఘాలు కూడా జుట్టు కత్తిరించుకున్న స్త్రీలతో నిండియున్నవి. ఇంతకు మునుపు అది అనుమతించబడేది కాదు. ముఖాలకు రంగులు పులుముకోవడం, గోళ్లకు రంగులు వేసుకోవడం, అన్ని విధములైన కార్యములు ఉన్నాయి. రిక్కీలు మరియు మొదలగు వారి వలె ఇక్కడ ఒక పురుషుడు ఉంటాడు. 3 లేదా 4 సార్లు పెళ్లి చేసుకుని మరియు సంఘ పెద్దలుగా ఉంటారు. ఓ, ఎటువంటి ఒక భేదమైనది! అది చెత్తయ్యున్నది. వారు దానిని ఎలా చేస్తారు? దేవుడు తన సంఘములో అటువంటి దానిని కలిగి ఉండడు. అటువంటి దానిలోనికి వెళ్ళుటకు వారు ఒక సంఘ సంస్థ వద్దకు వెళ్లవలసి ఉన్నది. ఎవరైనా దాని గురించి ఏదైనా చెప్పుటకు భయపడతారు. ఎందుకనగా వారు ఆ సంఘ సంస్థలో నుండి గెంటివేయబడతారు. దేవునితో మరియు ఆయన వాక్యముతో తప్ప మరి దేనితోనూ సంబంధము లేకుండా దాని విషయమై సత్యములు చెప్పే పురుషులను దేవుడు మనకు దయచేయునుగాక. ఖచ్చితంగా అదే మనకు అవసరమైనది. మనము ఏమి చేశాము? భేదమైన దానిని విత్తాము. మనము గాలిని విత్తి మరియు ఇప్పుడు మనం సుడిగాలిని కోయిచున్నాము. ఇప్పుడు వారు కాల్చివేయబడుటకై సమకూర్చబడుచున్నారని గమనించండి. మీరు గమనించారా? యేసు ఇట్లు చెప్పాడు, మొదట వాటిని సమకూర్చండి, వాటిని కట్ట కట్టండి, మరియు పిదప ఆ కట్టలన్నింటినీ ఒకటిగా కట్టండి, మరియు నేను వాటిని కాల్చివేస్తాను. మెథడిస్టు, బ్యాప్టిస్టు, ప్రెస్బిటేరియన్, లూథరను అని పిలువబడే చిన్న కట్టలు ఉన్నాయి. అవన్నీ ప్రపంచ సంఘ సమైక్యలో సమకూర్చబడుచున్నాయి. అది ఏమిటి? మొదట వాటిని సమకూర్చండి. హల్లెలూయా! మీరు గమనించారా? ఆయన మొదట గురుగులను సమకూర్చుతాడు, వాటిని గోధుమల దగ్గర నుండి తీసివేస్తాడు, వాటిని వేరు చేస్తాడు, వాటిని సమకూర్చి మరియు వాటిని కాల్చివేయుదును. ప్రజల మధ్యన భేదమైన దానిని విత్తినందుకు వారు కలిగి ఉన్న సంగతుల వలన వారందరూ దేవుని యొక్క న్యాయ తీర్పులతో కాల్చివేయబడనై ఉన్నారు. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారై ఉంటారు. దేవుని యొక్క వాక్యములో చేర్చడానికి ప్రయత్నిస్తూ కేవలం ఎవరో జపించిన ఏదో ఒక సిద్ధాంతము యొక్క ఏవో కొన్ని మతాచారములకు కట్టుబడి ఉండటం కోసం వాక్యమును నిరాకరిస్తూ ఉంటారు. అది పనిచేయదు. అది భేదమైనదై ఉన్నది. ఎంతో కాలం క్రితం ఉన్నట్టి ఆమోసు అనబడే ఆ గొప్ప ప్రవక్త వలె నేను ఈనాడు కేక వేస్తున్నాను. అతడు ఆ పట్టణంలోనికి వచ్చినప్పుడు అతడి ఇట్లన్నాడు, నేను ఒక ప్రవక్తను కాను, ఒక ప్రవక్త యొక్క కుమారుణ్ణి కూడా కాను. అయితే సింహము గర్జించగా భయపడిన వాడెవడు? అతడు ఇట్లన్నాడు, దేవుడు ఆజ్ఞ ఇచ్చినప్పుడు ప్రవచింపకుండు వాడెవడు? ఆ తరమును న్యాయ తీర్పు తాకబోచున్నదని అతడు ముందుగానే చెప్పాడు. ఇట్లన్నాడు, మీరు ఏ దేవుడినైతే సేవిస్తున్నారని చెప్పుకొనుచున్నారో అదే దేవుడు మిమ్మల్ని నశింపజేస్తాడు. ఇది టేపులో ఉన్నది, మీరు దీనిని వినండి మరియు మీరు గుర్తుంచుకోండి. ఇప్పుడు ప్రపంచ సంఘ సమైక్య అనే ఈ పెద్ద కోతను సమకూర్చుచున్న ఈ ప్రజలు, మరి మీరు కూడా అందులోనికి వెళ్లవలసి ఉంటుంది. మీరు దానికి వెలుపల ఉండలేరు. మీరు వ్యక్తిగతంగా దాని నుండి బయటకు వస్తారు, లేదంటే మీరు దానిలోనికి వెళ్తారు. మధ్యలో ఉండే ఎటువంటి రంగములు ఉండవు. అది మృగం యొక్క ముద్రగా ఉంటుంది. ఆ ముద్ర గలవాడు తప్ప, లేదా ఆ భేదమైన దానిని గలవాడు తప్ప ఏ మనుషులను క్రయ విక్రయము చేయలేడు. ఇప్పుడు దానికి వెలుపట ఉండండి, దాని నుండి బయటకు రండి, దాని నుండి పారిపోండి, దానికి దూరంగా ఉండండి. వారు సేవిస్తున్నామని చెప్పుకుంటున్న అదే దేవుడు వారిని నాశనం చేస్తాడు. ప్రేమగల గొప్ప దేవుడు ఇట్లంటారు, మంచిది, మనమంతా ఒక్కటిగా ఉండాలని యేసు ప్రార్థించాడు. పిదప ఆయన ఈ విధంగా కూడా అన్నాడు, మీరు ఎట్లు కూడి నడుతురు, సమ్మతింపకుండా ఇద్దరు ఎట్లు కూడి నడుతురు? ఆయన మరియు తండ్రి ఏకమయ్యున్నలాగున ఏకమయ్యుండుట అని ఆయన చెప్పాడు. మరి తండ్రి వాక్యమయ్యున్నాడు, మరియు ఆయన ప్రత్యక్షపరచబడిన వాక్యమై ఉన్నాడు. ఆయన తండ్రితో ఏకమై ఉన్నాడు, ఎందుకనగా ఆయన దేవుని వాగ్దాన వాక్యం యొక్క నెరవేర్పై ఉన్నాడు. మరియు ఈ దినములోనైనా లేదా ఏ దినములోనైనా అది ఆ విధంగానే ఉన్నది. అవునయ్యా, దేవుడు ఒకడే, మనము ఒకటై ఉండాలని ఆయన కోరుచున్నాడు. వీరు కన్యక జన్మను నిరాకరిస్తుండగా, మరియు వీరు దైవిక స్వస్థతను నిరాకరిస్తుండగా, మరియు వీరు వారందరూ అటువంటి ఒక గందరగోళములో ఉండగా వీరు ఒక్కటిగా ఎలా ఉండగలరు? వారిలో కొందరు కనీసం అసలు దేవుడినే నమ్మరు, ఆయన దేవుని కుమారుడని నమ్ముతారు. ఆయన దేవుని కుమారుడని పిలువబడుచున్న యోసేపు కుమారుడని నమ్ముతారు. నిజము, లూథరన్లకు కవల సహోదరులైన జ్వింగ్లీలు దానిని నమ్ముతారు. ఆయన ఖచ్చితంగా ఒక మంచి వ్యక్తి మాత్రమేనని నమ్ముతారు. క్రిస్టియన్ సైన్స్ వారు ఆయన ఒక ప్రవక్తే అని, కేవలం ఒక సాధారణమైన మానవుడని, ఆయన దైవము కాడని చెప్పారు. ఏంటి, ఆయన దైవము కాకపోతే ఆయన ప్రపంచము ఎన్నడూ కలిగిలేనటువంటి అత్యంత పెద్ద మోసగాడన్నట్లే. ఆయన దేవుడు కాకపోతే ఆయన మరేమీ కాదు, ఆయన దైవమై ఉన్నాడు. ఆయన దైవత్వము తానే మన మధ్యన దేవుని కుమారుడు అనే వ్యక్తిలో శరీరధారి అగుటే అయి ఉన్నాడు. నిశ్చయంగా ఆయన అదే అయి ఉన్నాడు. ఇప్పుడు భేదమైనది వచ్చి ఉండుటను మనం చూస్తున్నాము. అది ఇక్కడున్నదని మనకు తెలుసు. ఎవరునూ దానిని నిరాకరించలేరు. ఓ మై, కేవలం గమనించండి, దేవుడిని సేవిస్తున్నామని చెప్పుకొనుచున్న ఆ గుంపును ఆయన నాశనం చేస్తాడు. మీరు దానిని గమనించండి, దేవుడు తన విత్తనాన్ని విత్తాడు. నేను ముగించుచున్నాను, ఎందుకనగా ప్రార్థనా వరుసను ప్రారంభించుటకు సమయమైనది. దేవుడు తన విత్తనాన్ని విత్తి ఉన్నాడు, మరియు ఆయన యొక్క విత్తనం క్రీస్తే అయి ఉన్నాడు. ప్రభు చిత్తమైతే దాని మీద, అనగా దేవుడు ఎక్కడ తన నామమును ఉంచుటకు నిర్ణయించుకున్నాడు అనే దాని మీద కొన్ని రాత్రులలో నేను బోధించబోచున్నాను. బహుశా నాకు కొద్దిగా ఎక్కువ సమయం ఉండేటటువంటి ఒక అల్పాహార సమయములో కావచ్చు. చూడండి, ఆయన మాత్రమే తప్పించుకొని మార్గమై ఉన్నాడు. ఆయన మాత్రమే అసలైన సర్వాధిపతి అయి ఉన్నాడు. ఆయన మాత్రమే నిజమైన దేవుడై ఉన్నాడు. ఆయన తప్ప మరెవరునూ లేరు. నేను దేవుడను, నేను మాత్రమే దేవుడను అని ఆయన అన్నాడు. యేసు ఇట్లన్నాడు, ఇదియే ఆజ్ఞ, ఓ ఇశ్రాయేలు వినుము, నేనే మీ ప్రభువైన దేవుడను, ఒకే ఒక్క దేవుడను, నేనే ఆయనను. ఎందుకని మీరు వేరొకని కొరకు ఎదురు చూస్తున్నారు? వేరొకడు వచ్చును, నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను, మరియు మీరు నన్ను స్వీకరించలేదు. అయితే వేరొకడు వాని సొంత నామమున వచ్చును, మరియు మీరు వానిని స్వీకరిస్తారు. మరియు నైసియా వద్ద వారు దానిని చేశారు. నీవు ఒక క్రైస్తవుడవా? నేను బాప్టిస్టును. నీవు ఒక క్రైస్తవుడవా? నేను పెంతుకోస్తు వాడను. నీవు ఒక క్రైస్తవుడవా? నేను మెథడిస్టును, మరొక పేరు. కానీ యేసుక్రీస్తు అనే ఆ నామం విషయానికి వచ్చినప్పుడు మాత్రం వారు దాని నుండి వారికి సాధ్యమైనంత దూరంగా వెళ్లిపోతారు. వారు దానితో ఎటువంటి సంబంధమును కలిగి ఉండగోరరు. ఏలైనగా ఆయన వాక్యమై ఉన్నాడు, మరియు వాక్యము దానినదే తెలియజేసుకుంటుంది. గమనించండి, తప్పించుకొనుటకు గల ఒకే ఒక్క మార్గం, ఆయనే షారోను పుష్పమై ఉన్నాడు. ఆయన అదేనని బైబిల్ గ్రంథం చెప్పినది. దేవుని గురించి బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి బిరుదు యేసుక్రీస్తుకు చెందుతుంది. ఆయనే అల్ఫా ఒమేగా అయి ఉన్నాడు, ఆదియు మరియు అంతమునై ఉన్నాడు. ఆయన ఉండినవాడు, ఉన్నవాడు, రాబోవువాడునై ఉన్నాడు. దావీదు యొక్క వేరును, చిగురునై ఉన్నాడు. దావీదు యొక్క వేరు మరియు చిగురు రెండునూ అయి ఉన్నాడు. ఉదయ నక్షత్రము, షారోను పుష్పము, లోయలోని పద్మమునై ఉన్నాడు. అల్ఫా ఒమేగా, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అన్నీ యేసుక్రీస్తులోనే. ఆయన మన మధ్య నివసించుటకు శరీరధారిగా చేయబడిన యెహోవా దేవుని యొక్క సంపూర్ణ కార్య రూపణయై ఉన్నాడు. ఖచ్చితంగా ఆయన అదే అయి ఉన్నాడు. ఆయనే షారోను పుష్పమై ఉన్నాడు. షారోను పుష్పముతో వారేమి చేశారు? దాని నుండి పరిమళ తైలములు పొందుటకు వారు దానిని పిండారు, దానిని నల్లగొట్టారు. ఒక రోజా పువ్వు నుండి పరిమళ తైలము తీయబడుటకు ఆ అందమైన రోజా పిండబడవలసి ఉంటుంది. మరది ఒక అందమైన జీవితమై ఉన్నది. దాని వలె జీవించబడిన ఒక జీవితం ఎన్నడూనూ లేదు, కాని అది కల్వరిపైన పిండబడవలసి వచ్చినది. చూడండి, వారు షారోను పుష్పము యొక్క ఆ అభిషేక తైలమును తీసుకుని మరియు దానిని అహరోనుపై పోశారు. పరిశుద్ధ స్థలములో పరిశుద్ధమైన తెరలోపలనున్న దేవుని ఎదుటకు వెళ్లడానికి అతడు దానితో అభిషేకించబడవలసి ఉన్నాడు. ప్రతి సంవత్సరము కరుణాపీఠముపై ప్రోక్షించుటకు లోపలికి వెళ్లడానికి అతడు షారోను పుష్పముతో అభిషేకించబడవలసి ఉన్నాడు. మరియు ప్రభువునకు ఒక ఇంపైన సువాసనగా ఉండుటకు ఆ అభిషేకము అతని మీద ఉండవలసి ఉన్నది. అతనిపై గొర్రెపిల్ల రక్తము కూడా ప్రోక్షించబడిన తర్వాత అతని ఎదుట గొర్రెపిల్ల రక్తము పట్టుకుని వెళ్లవలసి ఉన్నాడు. అతని వస్త్రముల చుట్టూ దానిమలు మరియు గంటలు ఉంటాయి. అతడు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని చెప్తూ ఒక నిర్దిష్టమైన విధానములో అడుగులు వేసుకుంటూ వెళ్లవలసి ఉన్నాడు. గమనించండి, ఆ షారోను పుష్పము, ఆ ఇంపైన సువాసన, తన ప్రజల మీదనున్న ఆ అభిషేకము ఆయనే అయి ఉన్నాడు. ఆ షారోను పుష్పముతో, అనగా ఆ వాక్యముతో అభిషేకించబడి ఉంటేనే తప్ప ఏ ఆచారముతోనూ వేరే ఏ విషయముతోనూ మీరు ఆయన ఎదుటకు రాలేరు. ఆయన లోయలోని పద్మము కూడా అయి ఉన్నాడు. ఇప్పుడు నల్లమందు మీకు ఎలా లభిస్తుంది? మీరు ఒక పద్మమును తీసుకుని మరియు దానిని పిండినప్పుడు మీకు నల్లమందు వస్తుంది. వైద్యులు వారి ప్రయోగశాలలో దానిని ఉపయోగిస్తారు. నరముల ఉద్రిక్తత కలిగి ఉండి మరియు ఒత్తిడిలో ఉన్న ఒక పురుషుని తీసుకోండి, లేదా ఒక స్త్రీని తీసుకోండి, ఆమె పిచ్చిదైపోతుందేమో అన్నట్లుగా ఆమెకు అనిపిస్తుంది. ఆమె కేకలు వేస్తూ నేల మీద నడుస్తూ ఉండవచ్చును. ఆమె విపరీతమైన భావోద్వేగంతో నిండి ఉండవచ్చును. ఒక వైద్యుడు పద్మం నుండి తీయబడిన తన యొక్క నల్ల మందులో కొంచెం తీసుకుని మరియు దానిని ఆమె లేదా అతని యొక్క చేతిలోనికో లేదా ఎక్కడో ఒక నరములోనికో పంపిస్తాడు, మరియు వారు నిమ్మలమవుతారు. కొద్దిసేపటి వరకు అదంతా సద్దుమణిగి ఉంటుంది, కానీ ఆ నల్లమందు ప్రభావం విరిగిపోయిన వెంటనే వారు మరలా అలాగే అవుతారు, ముందున్న దానికంటే దారుణంగా అవుతారు. అయితే నేను మీకు చెప్తున్నాను స్నేహితులారా, నేను ఎరిగినటువంటి లోయలోని పద్మము నుండి తీయబడిన ఆ అసలైన నల్లమందుకు అది కేవలం ఒక మాదిరి మాత్రమే. ఆయనే ఆ లోయలోని పద్మమై ఉన్నాడు. కల్వరిలో ఆయన పిండబడ్డాడు. మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడను. ఆయన పొందిన దెబ్బల చేత మనం స్వస్థత పొంది ఉన్నాము. దానిలో ఆ పువ్వులు పిండబడుట నుండి పొందుకొనుచున్నాం. ఆయన ఒక పువ్వై ఉన్నాడు. వికసించినటువంటి అత్యంత గొప్ప పువ్వై ఉన్న ఈ లోయలోని పద్మము మరియు ఈ గొప్ప షారోను పుష్పము ఆయనే అయి ఉన్నాడు. ఇప్పుడు ఈ రాత్రి ఆయన ఆకాశానికి భూమికి మధ్యన వ్రేలాడుచున్నాడని నేను నమ్ముచున్నాను, లేదా ఆ సమయంలో లోకము యొక్క పాపమును తీసివేయడానికి మరియు లోకమునకు స్వస్థతను తిరిగి తీసుకుని రావడానికి ఆయన వ్రేలాడి ఉన్నాడు. మరియు ఆయన నిన్న, నేడు మరియు నిరంతరము ఒకటే రీతిగా ఉన్నాడని బైబిల్ గ్రంథం చెప్పినది. స్నేహితుడా, ఆయనకు ఒక సాదృశ్యముగానున్న ఒక ఇత్తడి సర్పమును పైకెత్తమని అరణ్యములో దేవుడు మోషేతో చెప్పాడు. మరియు ఇత్తడి పాపము తీర్పు తీర్చబడి ఉన్నదనుటకు సాదృశ్యముగా ఉన్నది. సర్పము, ఆ ఇత్తడి సర్పము పాపము ఇదివరకే తీర్పు తీర్చబడినది అనుటకు సాదృశ్యముగా ఉన్నది. ఎందుకంటే ఇత్తడి దైవికమైన తీర్పు అయి ఉన్నది. ఎక్కడైతే బలులు అర్పించబడతాయో అటువంటి ఇత్తడి బలిపీఠము వలె ఉన్నది. మరియు ఏలియా కూడా పైకి చూసి, మరియు ఆకాశము ఇత్తడి వలె ఉన్నదని అతడు చెప్పాడు. దేవుని యొద్ద నుండి పడిపోయినట్టి అవిశ్వాసము గల ఒక దేశముపై దైవికమైన తీర్పు అయి ఉన్నది. ఇత్తడి తీర్పుకు దైవికమైన తీర్పుకు సాదృశ్యముగా ఉన్నది. మరియు పాపము ఇదివరకే తీర్పు తీర్చబడినది అనుటకు సర్పము ఒక సాదృశ్యముగా ఉన్నది. మరియు యేసే మన కొరకు పాపముగా చేయబడిన ఆ సర్పమై ఉన్నాడు. మరియు దేవుని యొక్క న్యాయ తీర్పులను తన మీదకు తీసుకున్నాడు. మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు. మన దోషములను బట్టి నలగొట్టబడ్డాడు. మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడినది. మరియు ఆయన పొందిన దెబ్బల చేత మనము స్వస్థత పొంది ఉన్నాము. ఓ, ఈ రాత్రి నీ కొరకు దేవుడు ఆయన యొక్క పెట్టె నిండా నల్లమందును కలిగి ఉన్నాడు. క్రైస్తవ స్నేహితుడా, నీవు వ్యాధితో మరియు బాధతో ఉన్నావు. ఓ, నీవు అలసిపోయావు. అది నీకెంతో కష్టముగా ఉన్నది. నీవు ఇక ఎంతో సేపు దానిని భరించలేవు. మనము జీవిస్తున్న ఈ ఆధునిక దినములో నీవు పిచ్చివాడివి అయిపోతావు. వారు ప్రపంచమంతటిని సంపూర్ణముగా తమ ఆధిపత్యములోనికి తీసుకుంటారని 55లో ఆ రష్యా చేసిన ప్రకటన గురించి లైఫ్ లైన్ వారు ఈ రాత్రి చెప్పుటను మీరు విన్నారా? అది సంభవించడానికి ముందు ఎత్తబడుట జరగవలసి ఉన్నది. కావున స్నేహితుడా, అది ఎంత సమీపంగా ఉన్నది! అది సరిగ్గా ఇక్కడే సమీపమున ఉన్నది. ఈ రాత్రి నీ హృదయమంతటితో ఆయనను వెతకవా? ఆయనే లోయలోని పద్మమై ఉన్నాడు. మరియు ఆయన నిన్న, నేడు మరియు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్నాడు. తీర్పు తీర్చబడిన ఆ పాపపు గుర్తును మోషే పైకెత్తినట్లే ఆయన తన ప్రజల మధ్యన తనను తాను పైకెత్తుకున్నటకు ఈ రాత్రి ఆయన ఇక్కడ ఉన్నాడు. మరియు పాపము మాత్రమే కాదుగాని వ్యాధి విషయములో కూడా అయి ఉన్నది. గుర్తుంచుకోండి, యేసు ఇట్లా అన్నాడు, మోషే ఇత్తడి సర్పమును పైకెత్తినట్లే మనుష్య కుమారుడు పైకెత్తబడవలసి ఉన్నది. మోషే దేని కొరకు దానిని పైకెత్తాడు? పాపము, అవిశ్వాసము మరియు వ్యాధి కొరకై ఉన్నది. యేసు కూడా పాపము, వ్యాధి మరియు అవిశ్వాసము నిమిత్తము పైకెత్తబడ్డాడు. ఆయన అదే అయి ఉన్నాడు. ఇప్పుడు ఈ రాత్రి ఈ గొప్ప భేదమైన దానిని మనము కలిగి ఉన్న ఈ దినముల విషయమై లూకా సువార్తలో యేసుక్రీస్తు ఇట్లు వాగ్దానం చేశాడు. అదేమిటనగా, ప్రభు రాకడకు ముందున్న దినములలో సుధమ దినములలో జరిగినట్లుగా ఉంటుంది. మరియు మనుష్య కుమారుడు తన్ను తాను బయలుపరుచుకున్నప్పుడు దిగువన అక్కడ అబ్రహామునకు మనిషి కుమారుడు తనను తాను బయలుపరుచుకున్న రీతిగా ఉంటుంది. ఎలోహిం దేవుడు ప్రజల మధ్య శరీరధారి అయి మరియు అక్కడ అబ్రహాముతో నివసించి మరియు అతనికి కనబరుచుకుని ఆయన వెనకాల గుడారములో కూర్చుని ఉన్న షారా ఏమి ఆలోచిస్తున్నదో చెప్పి ఉన్నాడు. ఆయన దానిని చూడనేలేదు. ఆమె ఎవరన్నది చెప్పాడు. మరియు షారా అని ఆమెను పేరు పెట్టి పిలిచాడు. అబ్రహాము అతడు బయలుదేరినప్పుడు ఉన్నట్టి అబ్రాము అని అతని పేరుతో కాదు గాని అబ్రహాము అని పిలిచాడు. షారాయి, షారాయి కాదు, కాని షారా, నీ భార్య అయిన షారా ఎక్కడా? అతడిట్లన్నాడు, నీ వెనుకనున్న గుడారములో ఉన్నది. జీవకాలమున నేను నిన్ను దర్శించబోచున్నాను అని ఆయన అన్నాడు. మరియు ఆమె నవ్వినది. ఆయన ఇట్లడిగాడు, ఆమె ఎందుకు నవ్వినది? ఇప్పుడు యేసు ఇట్లు చెప్పాడు, సరిగా ఈ భేదమైనది సమకూర్చబడి కాల్చివేయబడుటకు ముందు తాను అప్పుడు ప్రత్యక్షపరచుకున్న అదే విధానములో మనుష్య కుమారుడు తనను తాను ప్రత్యక్షపరచుకుంటాడు. మరియు అది ఏమిటి? అది యేసుక్రీస్తు నిన్న, నేడు మరియు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్నాడని తాజాగా మీ ఎదుట పైకెత్తబడుటయ్యున్నది. దానిని మీరు నమ్ముతున్నారా? అలాగైతే ప్రార్థించుకున్నటకు మనం తలలు వంచుకున్నాము. ప్రియమైన దేవా, మేము నిన్ను ప్రేమిస్తున్నాము. ప్రభువా, మాకు నీ వాక్యము ఎంతో సంతృప్తికరమైనది. మేము దానిని ఎంతగానో ప్రేమిస్తున్నాము. ప్రభువా, మేము దాని ద్వారానే బ్రతుకుచున్నాము. మా సామర్థ్యము ఎన్నడూ సరిపోనిదిగా ఉన్నది. ప్రభువా, మేము అనగా దేవుని కుమారుని యొక్క రక్తము చేత కొనబడిన సహోదరి సహోదరులము, నీ రక్తము చేత కొనబడిన మేము ఈ విధంగా కూడి వచ్చినప్పుడు మేము నీ బల్ల వద్ద కూర్చొని నీ వాక్యము చుట్టూ చేరి ఆశీర్వాదములను ఆనందించుటకు ఎంతగానో ఇష్టపడతాము. మరియు ఈ రాత్రి మేము ఇక్కడికి వచ్చియున్నాము. ప్రభువా, ఈ రాత్రులను రోగుల కొరకు ప్రార్థించుటకై మేము సమర్పించియున్నాము. మరియు లేఖనాల ప్రకారంగా నీవు పొందిన దెబ్బల చేత మేము స్వస్థత పొందియున్నామని నీవు చెప్పావు. అలాగైతే ప్రార్థన చేయవలసిన అవసరం లేదు, కేవలం మా పాపములు ఒప్పుకుంటే చాలు. ఏలైనగా నీవు పొందిన దెబ్బల చేత మేము భూతకాలం స్వస్థత పొంది ఉన్నాము. ఓ, ఎటువంటి రక్షణ దినము! ఇమ్మానుయేలు ద్వారా చేయబడిన ఎటువంటి ఒక వాగ్దానము! అది నిశ్చయముగా సత్యమైయున్నది. నీవు ఇట్లు చెప్పావు, కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడూనూ చూడదు, అయినను మీరు నన్ను చూతురు. ఎందుకనగా నేను అనే వ్యక్తిగత సర్వనామం. నేను మీతోను మీలోను యుగ సమాప్తి వరకు ఉందును. మరియు యుగ సమాప్తి యందు ఈ గొప్ప ముగింపులో సరిగ్గా అది సంభవించడానికి ముందు సొదమలో అగ్ని కురిసి మరియు అన్య ప్రపంచాన్ని దహించవేయక ముందు జరిగినట్లే జరుగుతుందని నీవు చెప్పావు. సరిగ్గా సొదమ వద్ద అది జరిగినట్లే మరలా మనుష్య కుమారుని యొక్క ప్రత్యక్షత వస్తుందని చెప్పావు. తండ్రి, ప్రజలు దానిని తప్పిపోకుందురుగాక. మరియు దేవా, ఒక చిన్న మొరటువానిగా నేను ప్రార్థిస్తున్నాను. ఉత్సాహభరితంగా చెప్పుటకు ప్రయత్నిస్తూ నేను తప్పుగా మాట్లాడి ఉంటే నన్ను క్షమించండి. ప్రభువా, నేను వారిని ప్రేమిస్తున్నాను. వారు దానిని తప్పిపోకూడదని నేను ప్రార్థిస్తున్నాను. ప్రభువా, గొప్ప రాత్రులలో ఒకదానిగా దీనిని ఉండనిమ్ము. ప్రభువా, ప్రతి వ్యాధిగ్రస్తుడు, బాధతోనున్నవాడు, వృడ్డివాడు, ఇంకా ఎటువంటి వారు ఇక్కడున్నప్పటికీ ఈ రాత్రి వారు స్వస్థపరచబడుదురుగాక. ప్రతి పాపి రక్షించబడునుగాక. వారొక అవిశ్వాసిగా ఉన్న ఎడల ఇప్పుడే వారి హృదయాలలో మరి ఈ క్షణములోనే వారు క్రీస్తును స్వీకరించుదురుగాక. తండ్రి, దానిని అనుగ్రహించండి. అదంతా నీ చేతుల్లోనే ఉన్నది. నీవు మా మధ్యకు వచ్చుటను చూచుటకై మమ్మల్ని మేము నీకు అప్పగించుకొనుచున్నాము. మరియు పరిశుద్ధ యోహాను 14:12 నీవు ఇట్లన్నావు, నేను చేయు క్రియలు నాయందు విశ్వాసముంచువాడును చేయు. నిన్ను నీవు ప్రజలకు తెలియపరచుకున్నావని మేమెంతగానో ఎరిగి ఉన్నాము. ఏలైనగా జన్మిస్తావని మోషే చెప్పిన ఆ ప్రవక్తవు నీవే అయి ఉన్నావు. వందల సంవత్సరాలుగా వారికి ప్రవక్తలు లేరు. ప్రతి చోట భేదమైనది ఉండి ఉన్నది. మరి అయినను దేవుని వాక్యము నెరవేరవలసి ఉన్నది. కావున వాక్యము శరీరధారి అయినది, మరియు భేదమైనది కూడా అలాగే అయినది. మరియు తండ్రి, మరలా ఈనాడు మేము దానిని చూస్తున్నాము. ఆ భేదమైనది ఒక పెద్ద కట్టగా మార్చున్నది, మరియు వాక్యము కూడా ఆ విధంగానే వచ్చుటను మేము చూస్తున్నాము. తండ్రి, ఈ రాత్రి మమ్మల్ని దీవించండి. నీ వాక్యముతో మమ్మల్ని మేము నీకు అప్పగించుకొనుచున్నాము. మేము ఏమి చేయవలనని నీవు కోరుచున్నావో ప్రభువా, దానిని మాతో చేపించుము. యేసు నామములో ఆమేన్.
Behold, the hand of the Lord is here to save thee. Behold, the hand of the Lord is here to redeem thee.
ఆయన ఏమి చెప్పాడో మనకు తెలియదు. ఆయన మనకు దేనినో చెప్పాలని కోరుచుండవచ్చును. కావున ఒక్క క్షణము ఎంతో భయభక్తులతో ఉండండి. ఆమేన్. మీరు ఎన్నడైనా చదివారా? శత్రువు వచ్చి మరియు వారందరూ ఏకమగుటను గూర్చిన లేఖనమును మీరు చదివారా? మరియు వారు, ఆ శత్రువు ఎంతో గొప్ప సైన్యముగా ఉండెను. మరియు దేవుని ఆత్మ ఒక మనుషుని మీదికి వచ్చి మరియు అతనితో చెప్పగా, మరియు అతడు ప్రవచించి మరియు ఎక్కడికి వెళ్లి వేచి ఉండవలనో చెప్పాడు. మరియు వారు తమ శత్రువును నాశనం చేశారు. అదిగో అది మరలా జరుగుచున్నది. మీరు మీ శత్రువును నాశనం చేయగల చోటు అదే అయ్యున్నది. చూడండి, దేవుని యొక్క బాహువును తీసుకోండి. దేవుని యొక్క బాహువు క్రీస్తే. అవును, వాక్యమే అయ్యున్నది. కాబట్టి ఈ రాత్రి మనము ప్రార్థనా వరుసను పిలుస్తుండగా దానిని మీ హృదయములలోనికి తీసుకోండి. నేను నమ్ముచున్నాను, ఈ రోజు బిల్లీ మరలా ప్రార్థనా కార్డులనిచ్చాడా? బీలు. మనము B85 తీసుకుందాము. గత రాత్రి మనము 15 తీసుకున్నాము. సాధారణంగా మనము ఒక రాత్రికి 15 తీసుకోవడానికి ప్రయత్నిస్తాము. మరి పితప, మీ కార్డులను పట్టుకుని ఉండండి. ఇప్పుడు మేము వాటిని తీసుకుంటాము. 15 వరకు మనము ప్రయత్నం చేద్దాము. 85 బ్రెన్హాంలో వలె బి మీకు తెలుసు కదా, బి 85 నుండి 100 వరకు, మరియు మనము చూద్దాము బి 85 ఎవరి దగ్గరున్నది. మీ చేతిని పైకెత్తండి. నిశ్చయంగా నీవేనా? ఓ వెనకాల, మంచిది. 85 పైకి రండి. ఇప్పుడు నా కుమారుడు, ఇది ఎలా జరగబడుతుందో ఎరుగని కొందరు క్రొత్త వారు ఇక్కడ ఉండవచ్చును గనక చెప్పుచున్నాను. నా కుమారుడు ఇక్కడికి వస్తాడు, లేదా ఎవరో ఒకరు వస్తారు. ఒకవేళ అతనికి రావడం కుదరని ఎడల సహోదరుడు బార్డర్స్ అయినా ఇంకెవరైనా వస్తారు. ఎవరో ఒకరు ఇక్కడికి వచ్చి మరియు ఈ వందల కొలదిగా ఉన్న ఈ కార్డులను తీసుకుంటాడు మరియు ప్రజల ఎదుట నిలబడి ఉండగా మరి వాటిని కలిపివేస్తాడు. కావున దాని వలన అతడు మీకు ఒక కార్డును ఇచ్చినప్పుడు మీరు ఇక్కడ వేదికపై ఉండబోచున్నారని అతడు మీకు చెప్పలేడు. అది అతనికి తెలియదు మరియు నాకు కూడా తెలియదు. నేను రాత్రికి వచ్చి కార్డులలో ఎక్కడో ఒక చోట నుండి 10 లేదా 15 తీసుకుంటాను. దానికి మీ స్వస్థతతో ఎటువంటి సంబంధము లేదు. మీరు సరిగ్గా అక్కడే కూర్చోవచ్చును. చూడండి, గత రాత్రి ఇక్కడ ఎంతమంది ఉన్నారు? మీ చేతులను చూద్దాం. కూడిక ఎందంతటా ప్రజలు ఏ విధంగా స్వస్థపరచబడ్డారు కదా. ఇప్పుడు అది 85 86 87 88 89 90 వారిని సరిగ్గా ఇప్పుడే రానిద్దాము. బి 85 86 87 88 89 90 అది ఒక్కటి నిశ్చయముగా మనకు అవసరమైనది. మరియు ఎవరైనా ఇక్కడ మరొకరు ఉన్నారు, అవును, అది దానిని సరిచేస్తుంది. 90 ఇప్పుడు 90 నుండి 100 వరకు 90 91 92 93 94 95 96 97 98 99. మీరు కదలలేకున్నట్లయితే మనము ఇక్కడ కొన్నిటిని లేదా 3 చక్రాల కుర్చీలను కలిగి ఉన్నామని నేను చూస్తున్నాను. అవి 4 అని నేను నమ్ముచున్నాను, నేను చూడగలుగుచున్నాను. మీ నంబరు పిలువబడిన ఒక ప్రార్థనా కార్డును మీరు కలిగి ఉండి మరియు మీరు కదలలేకున్న ఎడల కేవలం మీ చేతిని పైకెత్తండి. మేము దానిని పైకి తీసుకుని వస్తాము. మరియు మీకు ఏ ప్రార్థనా కార్డు లేనట్లయితే కేవలం అక్కడ కూర్చుని ప్రార్థించండి మరియు ప్రభు అయిన యేసు ఈ రాత్రి అది నేనే అగుదునుగాక అని చెప్పండి. ఇక్కడ ఎంతమందికి ప్రార్థనా కార్డు లేదు? మీ చేయి పైకెత్తండి. ఓ మై, మంచిది. ఇప్పుడు మనం దీనిని చెబుదాము. ఇది వినుటకు భక్తిహీనముగా అనిపించదని నేను ఆశిస్తున్నాను. అయితే మనం ఇట్లు అనుకుందాము. ఒకప్పుడు ప్రార్థనా కార్డు లేని ఒక చిన్న స్త్రీ అక్కడున్నది. ఆమె జనసమూహమును నెట్టుకుంటూ వెళ్లినది. ఆమె ఇట్లు అనుకున్నది, ఇప్పుడు జాగ్రత్తగా వినండి, నేను ఆ మనిషిని వస్త్రమును ముట్టుకోగలిగితే చాలును, నేను స్వస్థత పొందుకుంటాను. ఆ కథ ఎంతమందికి తెలుసు? మంచిది. మరియు ఆమె ఏమి చేసినది? ఆమె ఆయనను ముట్టుకొని మరియు అక్కడికి వెళ్లి కూర్చున్నది. మరియు యేసు వెనకకు తిరిగాడు. ఆమె ఎక్కడ ఉన్నదో ఆయనకు తెలుసు, అది నిజమేనా? ఆమె సమస్య ఏమిటో ఆయనకు తెలుసు, అది నిజమేనా? ఆమె యొక్క సమస్య ఏమిటో ఆయనకు తెలుసు. కావున ఆమె యొక్క సమస్య ఏమిటన్నది ఆయన ఆమెతో చెప్పాడు. మరియు ఆమె తన శరీరంలో ఆ రక్తస్రావము ఆగిపోవడాన్ని అనుభూతి చెందినది, అది నిజమేనా? ఎందుచేత ఆమె ఆయనను ముట్టినది? ఇప్పుడు హెబ్రి పత్రిక ప్రకారంగా సరిగ్గా ఇప్పుడు యేసు ప్రధాన యాజకుడై ఉన్నాడని, మన బలహీనత చేత తాకబడగల ప్రధాన యాజకుడై ఉన్నాడని ఇక్కడున్న ఎంతమంది క్రైస్తవులకు తెలుసు? ఆయన అదే అయి ఉన్నాడా? మంచిది, ఆయన అదే ప్రధాన యాజకుడైనా, అదే కార్యాలయంలో ప్రధాన యాజకుడై ఉన్నయడలా? అప్పుడు ఆయన ఏ విధంగా ప్రవర్తిస్తాడు? సరిగ్గా అప్పుడు ప్రవర్తించినట్లే ఇప్పుడునూ చేస్తాడు. మీరు దానిని నమ్ముతున్నారా? మీరు దానిని నమ్మగలిగితే ఆయన అప్పుడు ఏ విధంగా పనిచేశాడో ఇప్పుడునూ అలాగే చేస్తాడు. మంచిది. ఎంతమంది దానిని నమ్ముతున్నారు? మీ చేయి పైకెత్తి ఇట్లు చెప్పండి, నేను దానిని వాస్తవంగా నమ్ముచున్నాను. మంచిది. వారు ప్రార్థనా వరుసను కట్టడానికి ముందు మనము అక్కడ ఒక ప్రార్థనా వరుసను కలిగి ఉందాము. ఆయన ఇక్కడున్నాడని నాకు తెలుసు, నేను ఆయన సన్నిధిని అనుభూతి చెందుచున్నాను మరియు ఆయన ఇక్కడ ఉన్నాడని నాకు తెలుసు. రండి, ప్రార్థన వరుస సిద్ధమైనదా? నేను అక్కడ నుండి పిలవబోచున్నాను. మీరు కేవలం ప్రార్థించండి, కేవలం ఇటువైపు చూసి మరియు ప్రార్థించండి, కేవలం నమ్మండి. కళ్ళజోడు పెట్టుకున్న ఒక స్త్రీ పక్కన కూర్చుని నా వైపు చూస్తున్న ఒక చిన్న స్త్రీ ఇక్కడ కూర్చుని ఉన్నది. అది ఆ స్త్రీ పైన వ్రేలాడుటను మీరు చూడడం లేదా? ఇటు చూడండి, చూశారా? ఆమె గుండె జబ్బుతో బాధపడుతుంది. దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడని నీవు నమ్ముతున్నావా? నీవు నమ్ముచున్నట్లయితే నీ చేయి పైకెత్తు. నీకున్న సమస్య అదే అయి ఉన్నది, అది నిజం. ఇప్పుడు అదే నీ సమస్య అయినట్లయితే ప్రజలు చూడగలుగునట్లు నీ చేయి పైకెత్తు. ఆ విధంగా నీ చేయి పైకెత్తు. ఇప్పుడు ఇక నీవు దానిని ఎంత మాత్రము కలిగి ఉండవు. నీ విశ్వాసము నిన్ను బాగు చేసినది. ఆయన నిన్న, నేడు మరియు నిరంతరము ఒకటే రీతిగా ఉన్నాడు. ఓ, ఒక భేదమైనది ఉన్నది. అయితే యేసుక్రీస్తు నిన్న, నేడు మరియు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్నాడు. ఇప్పుడు కేవలం ప్రార్థన చేస్తూనే ఉండండి. చూడండి, మీరు తెలుసుకున్నటకు మీరు ఇక్కడ ఉండవలసిన పని లేదు. ఇప్పుడు ఈమె ఒక స్త్రీ అయి ఉన్నది. నాకు తెలిసినంత వరకు నా జీవితంలో నేను ఎన్నడూ ఆమెను చూడలేదు. ఆమె కేవలం ఇక్కడ నిలబడి ఉన్న ఒక స్త్రీ అయి ఉన్నది, మరియు ఒక ప్రార్థనా కార్డును కలిగి ఉన్నది. మరియు నీవు పిలువబడతావో లేదో కూడా తెలియక ఉన్నావు. ఎవరో నీకు ఒక ప్రార్థనా కార్డు ఇచ్చారు, మరియు నీ సంఖ్య పిలువబడినది. కావున నీవు నేరుగా ఇక్కడికి వచ్చావు. అది నిజమేనా? మరియు నీవేమైనది, నీవెవరన్నది, నీవెక్కడ నుండి వచ్చావన్నది, నీకేమి కావాలన్నది, అసలు దాని గురించి తెలుసుకున్నట్టుకు నాకు ఎటువంటి మార్గమూ లేదు. నేను కేవలం ఒక పురుషుడిని, నీవు ఒక స్త్రీవి. అది నిజం. ఇలాంటి దృశ్యమే బైబిల్ గ్రంథములో యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఒకసారి జరిగినది. ఇప్పుడు నీవు ఇట్లా అనవచ్చును, సహోదరుడా బ్రహ్మ, సరిగ్గా కొద్దిసేపటి క్రితం నీవు ఏమి చేశావు? అది ప్రారంభించబడినది. చూశారా, నాకు తెలియదు. చూడండి, ఆయనే దానిని చేయవలసి ఉన్నది. నాకు తెలియదు ఆ స్త్రీ అక్కడికి ఎలా వచ్చింది. నా జీవితంలో ఆ స్త్రీని నేను ఎన్నడూ చూడలేదు. ఆమె నాకు పూర్తిగా పరిచయం లేని వ్యక్తి. ఆమె ఒక స్త్రీ అని నేను నమ్ముచున్నాను. సరిగ్గా ఇప్పుడే అక్కడ జన సమూహంలో స్వస్థత పొందుకున్న వ్యక్తి ఎవరు? నీవు. అవును, మనం ఒకరికొకరం అపరిచితులము. అది నిజమైతే నీ చేతిని ఈ విధంగా ఊపు. చూశారా, ఆ స్త్రీని నేనెన్నడూ చూడలేదు. అయితే ఆమె నమ్ముచు అక్కడ కూర్చుని ఉన్నది. ఇప్పుడు ఆమె దేనినో తాకింది. ఆమె తాకలేదా? నన్ను తాకడం వల్ల ఏ ఉపయోగమూ ఉండదు. అయితే ఇప్పుడు బైబిల్ గ్రంథము ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యమై ఉన్నదని మీరు చూడటం లేదా? ఆయన నిన్న, నేడు మరియు నిరంతరం ఒక్కటే రీతిగా ఉన్నాడు. క్రీస్తే అయ్యున్న ఆ పరిశుద్ధాత్మకు మనము ఆలయములుగా మారినాము. చూశారా, అదే నిజమైన విత్తనం. పిదప ఆ నిజమైన పరిశుద్ధాత్మ వాక్యం యొక్క నిజమైన విత్తనములోనికి ప్రవేశించినట్లయితే అది కేవలం కొంత భాగాన్ని మాత్రమే తీసుకోదు, ఎందుకంటే దయ్యము దానిని వాడుకుంటుంది. మీరు దానంతటినీ, చూడండి, దానిలోని ప్రతి వాక్యమును తీసుకోవలసి ఉన్నది. ఎందుకనగా ఆయన సగం దేవుడు కాదు, ఆయన సంపూర్ణమైన దేవుడు. చూశారా, మరియు అదే జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఒక స్త్రీ ఉన్నది. నేను ఆమెను ఎన్నడూ చూడలేదు. ఇటువంటి స్త్రీనే యేసు ఒకసారి కనుగొన్నాడు. బహుశా ఇటువంటి పరిస్థితే కాకపోవచ్చును, నాకు తెలియదు. మరియు ఆయన ఒక బావి వద్ద కూర్చున్నాడు. ఆయన సమరయకు వెళ్లవలసి ఉన్నాడు. మరియు సమరయ ఆ కొండ క్రింద భాగాన ఉన్నదని మనం కనుగొన్నాము. మరియు లేదంటే ఆయన సమరయను చుట్టి ఎరికోకు వెళ్చున్నాడు. మరియు ఆయన సుకారు పట్టణానికి వచ్చాడు. మరియు ఆయన ఒక బావి మీద కూర్చొని ఆయన శిష్యులను ఆహారం కొరకు పంపించాడు. ప్రపంచములో ఎన్ని జాతుల ప్రజలు ఉన్నారు? 3. హాము, షేము, యాపేతు యొక్క ప్రజలు. మనమందరము నోవహు నుండి వచ్చిన వారం. మరియు ఆ సమయంలో మిగతా ప్రపంచమంతా నాశనం చేయబడినది. కేవలం 3 జాతుల ప్రజలు, వారెవరనగా యూదులు, అన్యులు మరియు సమరీయులు. అంటే సగం యూదులు మరియు అన్యులు. మరియు లోకములో ఉన్న జాతులన్నీ ఇవే అయి ఉన్నవి. చూడండి, కేవలం 3 జాతులు. దేవునిలో ప్రతిదీ 3లో పరిపూర్ణమవుతుంది. సరిగ్గా ఈ రాత్రి నేను మాట్లాడుచున్న ఈ 3 వలె ఉన్నది. భేదమైన దాని యొక్క 3 దశలు, వాక్యము శరీరధారి యొక్క 3 దశలు మొదలగున్నవి. చూశారా, ఇప్పుడు యూదులతో మాట్లాడిన ఆయన ఫిలిప్పుతో చెప్పాడు. అతడు నతనియేలును తీసుకుని వచ్చినప్పుడు అతడు ఎక్కడ ఉన్నాడన్నది చెప్పాడు. మరియు ఇట్లన్నాడు, అతడు చెట్టు క్రింద ఉన్నప్పుడే నేను అతన్ని చూశాను. ఆయన చెప్పాడు, ఆంద్రేయ పేతురును తీసుకుని వచ్చినప్పుడు ఆయన ఇట్లన్నాడు, నీ పేరు సీమోను, మరియు ఇప్పటి నుండి నీవు పేతురు అని పిలువబడతావు. ఇంకా ఇట్లన్నాడు, నీవు యోనా కుమారుడవు. చూశారా, ఇప్పుడు వారంతా యూదులే. మరి ఇక్కడైతే ఆయన ఒక అన్యురాలి వద్దకు వెళ్ళుచున్నాడు. ఒక అన్యురాలు కాదు, కాని ఒక సమరయురాలు. అన్యుల యొక్క సమయము ఇప్పుడై ఉన్నది. ఆయన దానిని ఒక్కసారి కూడా అన్యుల మధ్య జరిగించలేదు. లేఖనములను పరిశోధించండి, ఎన్నడూ జరిగించలేదు. అయితే సరిగ్గా రాకడకు ముందు ఆయన దానిని చేస్తాడని లూకా 22లో ఆయన వాగ్దానం చేశాడు. అయితే ఆయన అక్కడ కూర్చొని ఉన్నాడు. మరియు ఇదిగో సగం యూదురాలు మరియు సగం అన్యురాలైన ఒక స్త్రీ వచ్చినది. మరియు ఆయన ఆమెతో ఇట్లన్నాడు, స్త్రీ నాకు దాహమునకిమ్ము. ఆమె ఇట్లన్నది, ఎందుకు? నీవు దానిని అంతగా అడగకూడదు. ఇక్కడ ఒక విభజన ఉన్నది. నీవు ఒక యూదుడవు మరియు నేను ఒక సమరీరాలను. ఆయన ఇట్లు చెప్పాడు, కాని నీవు ఎవరితో మాట్లాడుచున్నావో నీవు ఎరిగి ఉంటే నీవే నన్ను దాహమునకిమ్మని అడుగుతావు. ఆయన ఏమి చేస్తున్నాడు? ఆమె ఆత్మను సంధిస్తున్నాడు. మరియు ఆమె యొక్క సమస్య ఏమిటో ఆయన కనుగొనిన వెంటనే, సరే వెళ్లి తన పెనిమిటిని తీసుకుని రమ్మని ఆయన ఆమెతో చెప్పాడు. తనకు పెనిమిటి లేడని ఆమె చెప్పినది. అందుకు ఆయన ఇట్లన్నాడు, అది నిజము, నీకు 5 పెనిమిట్లున్నారు. ఇప్పుడు పరిసయ్యులు ఆయన దానిని చేయటను చూసినప్పుడు, గమనించండి, సరిగ్గా ఆ వాక్యము వద్దనే ఉన్న ఆ భేదమైనది. మరి వారేమన్నారు? వారిట్లన్నారు, ఈ మనుష్యుడు బయల్జెబుబు, ఒక సోద చెప్పువాడు. చూశారా, మరియు యేసు ఇట్లు చెప్పాడు, ఇదే కార్యమును చేయుటకు పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు దాని గురించి ఇలా ఎవరైనా మాట్లాడితే వారు ఎన్నడూ క్షమించబడరు. అదిగో వారే ఆ భేదమైన వారు. చూశారా, అయితే ఆ సమయంలో మాత్రం ఆయన వారిని క్షమిస్తానని చెప్పాడు. ఎందుకనగా పరిశుద్ధాత్మ ఇంకనూ రాలేదు. బలి అర్పణ ఆ గొర్రెపిల్ల ఇంకనూ చనిపోలేదు. అయితే మరి ఆ స్త్రీ ఆ విధంగా ఆలోచించలేదు. ఆ స్త్రీ ఇట్లన్నది, అయ్యా నీవు ఒక ప్రవక్తవని నేను గ్రహిస్తున్నాను. వందల సంవత్సరాలుగా వారికి ప్రవక్త లేడు. ఇట్లన్నది, నీవు ఒక ప్రవక్తవని నేను గ్రహిస్తున్నాను. ఇప్పుడు క్రీస్తనబడే మెస్సయ్య ఆయన వచ్చినప్పుడు ఆయన దానినే చేస్తాడని మేము ఎరిగి ఉన్నాము. మంచిది, ఆయన చేసినది అదే అయి ఉన్నది. అప్పుడు ఆయన నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. అప్పుడు ఆయన ఆ విధంగానే తనను తాను బయలుపరుచుకున్నాడు. ఈ రోజు కూడా అది ఆ విధంగానే లేదా అట్లే ఉండవలసి ఉన్నది. ఇప్పుడు ఇక్కడ మరలా ఒక స్త్రీ మరియు ఒక పురుషుడు కలుస్తున్నారు. ఆమె ఆ స్త్రీ కాదు, నేను ఆ మనుషుడిని కాదు. మరి అయినను అదే పరిశుద్ధాత్మ ఇక్కడ ఉన్నాడు, మరియు ఆయన చేసిన అదే కార్యాలను మనుష్య కుమారుడు బయలుపరచబడు దినమున మనము కూడా చేస్తామని ఆయన వాగ్దానం చేశాడు. ఇప్పుడు నిన్ను ఎరుగని వాడనయ్యుండి, మరియు అది సత్యమని నీకు తెలుసు. మనము పూర్తిగా అపరిచితులమై ఉన్నాము, మరియు నీవిక్కడ నిలబడి ఉన్నావు. నీకు ఏదో సమస్య ఉండవచ్చును, బహుశా లేకపోవచ్చును, నాకు తెలియదు. కానీ ప్రభు అయిన యేసు ఆయన యొక్క పరిశుద్ధాత్మ ద్వారా నీ సమస్య ఏమిటన్నది నాకు బయలుపరిచినట్లయితే, అప్పుడది ఒక మానవుడు కాదు గాని దేవుని కుమారుడని నీవు నమ్ముతావా? దేవుడు వాడుకునే ఈ గుడారము ఇది కేవలం పొట్టు మాత్రమే. అది ఆయన ఏర్పరచుకున్న ఎవరైనా కావచ్చును. ఆయన సార్వభౌమాధికార కృప ద్వారా మరియు ఎన్నిక ద్వారా దానిని చేస్తాడు. మరి అయితే మీరు నమ్ముతారు, నీవు నమ్ముతావా? జన సమూహములోనున్న ఎంతమంది దానిని నమ్ముతారు? ఇక్కడ ఈ వెలుగు ఎదుట మేమిద్దరము నిలబడి ఉన్నాము. ఈ జీవితంలో మేమెన్నడూ కలుసుకోలేదు. ఆమె ఎవరన్నది, ఆమె ఏమైనది, ఆమె ఎక్కడ నుండి వచ్చినది, ఆమెకు ఏమి కావాలన్నది నాకు తెలియనే తెలియదు. అక్కడున్న ఆ స్త్రీని నా జీవితంలో నేనెన్నడూ చూడనట్లే ఈమెను కూడా నా జీవితంలో నేనెన్నడూ చూడలేదు. అయితే చూడండి, మీతో ఏమి చేపించాలని నేను ప్రయత్నిస్తున్నానంటే, ఆ భేదమైన దానిని మీ యొద్ద నుండి తొలగించుకోండి, మరియు వాక్యము సరిగ్గా ఇక్కడ మన మధ్య శరీరధారి అయినప్పుడే వాక్యమును నమ్మండి. వాక్యము మన సొంత శరీరములో జీవము దాల్చుచున్నది. అదియే దేవుని సన్నిధిని చూపిస్తుంది. ఇప్పుడు ఆయన దానిని ఆమెకు దయచేయునుగాక. ఆమె ఒక యోగ్యమైన కోరికనే కోరుకుంటున్నది. ఆమెకు పిల్లలు లేరు, ఆమెకు ఒక బిడ్డ కావాలి. ఆమెకు దాదాపు 40 సంవత్సరాలు. అది ఖచ్చితంగా అసాధ్యమైనదేమీ కాదు. వారి జీవితమంతా గొడ్రాళ్లుగా ఉండి మరి ఈ విధంగానే వేదిక మీదకు రాగా ప్రభు వారికి బిడ్డలను దయచేసినట్టి స్త్రీలు సరిగ్గా ఇప్పుడు అక్కడ కూర్చుని ఉన్నారు. మీలో అది తెలిసిన వారు ఎవరైనా మీ చేయి పైకెత్తండి. చూశారా, చూశారా, మొన్నటి దినమున ఆదివారము నేను ఇక్కడ నుండి వెళ్లిన తర్వాత ఆదివారం మధ్యాహ్నము నేను ఒక చిన్న ప్రియమైన అమ్మాయిని ఎత్తుకున్నాను. ఆమె తల్లి గొడ్రాలై ఉండగా ప్రభు మాట్లాడినాడు. మరియు ఆ చిన్న బాలిక ఎంతో ప్రియమైన ఆ చిన్నది. ఆమె ఇక్కడున్నదా? ఆమె ఎక్కడున్నది? అవును, ఆమె ఇక్కడున్నది. సరిగ్గా ఇక్కడే, సరిగ్గా ఈ దిగువన కూర్చొని ఉన్నది. ఆ తల్లి సరిగ్గా అక్కడే కూర్చొని ఉన్నది. ఇదిగో ఆ చిన్న బాలిక స్వయంగా తానే ఇక్కడున్నది. ఆమెను చూస్తున్నారా? ఆమె దేవుని యొద్ద నుండి వచ్చిన ఒక పలకబడిన మాట అయి ఉన్నది. ఇప్పుడు నీవు నీ హృదయమంతటితో ఆయనను నమ్ముతావా? నీలో సరిగ్గా ఇప్పుడు నీవు అనుభూతి చెందుతూ నీవు కలిగి ఉన్న ఆ ఆశీర్వాదము అది దేవుడు జవాబునిచ్చుటయని నీవు నమ్ముతున్నావా? నీ పేరు ఏమిటో దేవుడు నాకు చెప్పి ఉన్నట్లయితే తద్వారా నీ బిడ్డకు నీవు పేరు పెడతావు. నీవు నమ్ముతున్నావా? అలాగైతే శ్రీమతి థామ్సన్, నీ హృదయమంతటితో నీవు నమ్మిన ఎడల నీవు ఇంటికి వెళ్లి మరియు నీ బిడ్డను పొందుకోవచ్చును. నీ హృదయపూర్వకంగా నీవు నమ్ముతున్నావా? కేవలం విశ్వాసము కలిగిండు, సందేహపడకుము, కేవలం దేవుని నమ్ముము. దేవుడు దేవుడే. అయ్యా నీవు ఎలా ఉన్నావు? మనము కూడా అపరిచితులమేనని నేను అనుకుంటున్నాను. నాకు తెలిసినంత వరకు నా జీవితంలో నేను నిన్ను చూసిన ఒకే ఒకసారి అది నీవు ఇక్కడికి వస్తున్నప్పుడే అయి ఉన్నది. మరియు నీవు వస్తున్నప్పుడు నీవు సహోదరు షకారియన్ లేదా అది ఎవరు, మెషగాన్, గాయకుడైన సహోదరు మెషగాన్ యొక్క మేనమామయ్య అని నేను అనుకున్నాను. మరియు పిదప నీవు ప్రార్థనా వరుసలోనికి వెళ్లడం నేను చూశాను. ఇప్పుడు నీవు లేదా నీవు నాకు ఒక అపరిచితుడివై ఉన్నావు, మరియు అలాగే నేను నీకు ఒక అపరిచితుడనై ఉన్నాను. ఇప్పుడు నీవు బహుశా నీవు కోరుచున్న దానిని ప్రభు అయిన యేసు నాకు చెప్పినట్లయితే మనము కేవలం దానిని అట్లనుకుందాం. నీవు ఏమి కోరుచున్నావన్నది నాకు చెప్పిన ఎడలా ఇప్పుడు ఆయన ఇదివరకే దానిని నీకు ఇచ్చాడు. ఒకటే విషయం ఏమిటంటే కేవలం దానిని నమ్ముటకు సరిపడ విశ్వాసము అవసరమైనది. ఇప్పుడు ఎంతమందికి అది అర్థమైనది? కేవలం మీరు అడిగినది పొందుకుంటారని నమ్ముటకు సరిపడా విశ్వాసముంటే చాలు. చూశారా, ఇప్పుడు ఏదో ఒక దానిని కోరుతూ నీవు పైన ఇక్కడ ఉన్నట్లయితే మరియు నీ కోరిక ఏదో ఆయన నాకు చెప్పగలిగిన ఎడల అప్పుడు నీ కోరిక ఏదో నాకు తెలియదని నీవు ఎరిగి ఉన్నావు. అలాగైతే దానిని చేయిచున్న ఏదో ఒకటి ఇక్కడ ఉండవలసి ఉన్నది. ఇప్పుడు వాక్య ప్రకారముగా ఆయన దానిని చేస్తాడని వాగ్దానం చేశాడు. వారి హృదయములలోని తలంపులను ఆయన ఎరిగి ఉన్నాడు. అది నిజమేనా? మంచిది. స్వస్థత పొందాలనే గొప్ప కోరిక నీకున్నది. ఒక విషయం, నీవు నరాల ఉద్రిక్తత పరిస్థితితో బాధపడుచున్నావు. చాలా తీవ్రమైన నరాల ఉద్రిక్తత, అది నిజం. మరొక విషయం, నీకు వెన్ను సమస్య ఉన్నది, మరియు కొంతకాలంగా ఆ వెన్ను సమస్య చాలా దారుణంగా ఉంది. నీకు దానిపై శస్త్రచికిత్స కూడా చేయబడినది. అది యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడై ఉన్నది. అది నిజం. చూడండి, అది నిజం. మరియు ఇదిగో మరొక విషయం ఏమిటంటే, నీ యొక్క లోతైన కోరిక ఏదనగా నీవు ఆత్మ బాప్తిస్మమును పొందుకోవాలని కోరుచున్నావు. అది ఖచ్చితంగా నిజం. ఇక్కడికి రమ్ము ప్రియమైన దేవా. యేసుక్రీస్తు నామములో ఈ మనుషుడు ఈ చోటును విడిచి వెళ్లేలోపు ఇతడు పరిశుద్ధాత్మతో నింపబడునుగాక. యేసు నామములో ఆమేన్. ఇప్పుడు దానిని పొందుకో నా సహోదరుడా. కేవలం విశ్వాసమును కలిగి ఉండుము, సందేహించకుము. ఎలాగున్నావు? నాకు తెలిసినంత వరకు మనం ఒకరికొకరం అపరిచితులమే అని నేను అనుకుంటున్నాను. అది నిజమైతే ఏమిటి? ప్రజలకు తెలియనట్లు, మనం అపరిచితులమని వారు చూచినట్లు నీ చెయ్యిని పైకెత్తుము. నాకు తెలిసినంత వరకు నా జీవితంలో నేనెన్నడూ ఆమెను చూడలేదు. మరియు బయట జన సమూహంలో నుండి అయితేనే తప్ప ఆమె కూడా నన్ను ఎన్నడూ చూడలేదని నేను అనుకుంటున్నాను. ఎందుకనగా పరలోకపు తండ్రికి తెలుసు. మరియు ఇదిగో ఆయన యొక్క వాక్యము ఇక్కడుండగా, నా జీవితంలో నాకు తెలిసినంత వరకు నేనెన్నడూ ఈ స్త్రీని చూడలేదని ఆయనకు తెలుసు. కావున నీవు దేని కొరకు ఇక్కడున్నావో నాకు తెలియదు. నీవెవరవన్నది, ఏమిటన్నది, లేదా నీ గురించి ఏమీనూ నాకు తెలియదు. నేను నీకు ఒక్క విషయమైనను చెప్పలేను. విషయం ఏమిటంటే అది కేవలం ఒక వరమై ఉన్నది. నేను గనక కొద్దిసేపటి క్రితం నేను దానిని వివరించటను నీవు విన్నావు. కొద్దిగా ముందుకు జరుగు, ఆయన ఏమి చెప్తాడో విను. నేను ఏమి చూస్తానో నేను దానిని చెప్పగలను. ఆయన చెప్పని దానిని నేను చెప్పలేను. నా సొంతగా నేను చెప్తే మరది తప్పవుతుంది. చూశారా? అది తప్పవుతుంది. కాని ఆయన దానిని చెప్పినట్లయితే అది ఖచ్చితంగా సరవుతుంది. అది ఎన్నడూ తప్పవ్వలేదు. అది దేవుడయ్యున్నంత వరకు అది ఎన్నడూ తప్పవ్వదు. చూశారా? చూడండి, ఎందుకనగా దేవుడు తప్పవ్వజాలడు. అయితే నీకేమి కావాలన్నది దేవుడు నాకు చెప్పగలిగితే, నీ కోరిక ఏమిటన్నది, లేదా నీవు దేని కొరకు ఇక్కడున్నావన్నది, నీవు చేసిన ఏదైనా విషయమును, లేదా అటువంటి దేనినైనా, లేదా నీవెవరవన్నది, నీవు ఎక్కడ నుండి వచ్చావన్నది, లేదా ఆయన నాకు ఏమి చెప్పగోరుచున్నాడో దానిని చెప్పగలిగితే నీవు నమ్ముతావా? నీకు ధన్యవాదములు. ఒక్క విషయం, నీ పాదములలో నీకు సమస్య ఉన్నది. నీ పాదములలో నీకు బాధ కలుగుచున్నది. అది నిజం. నీకు స్త్రీ సంబంధమైన సమస్య ఉన్నది, స్త్రీలకు సంబంధించిన రుగ్మత ఉన్నది. మరియు నీ హృదయములో నీవు ఒక గొప్ప కోరికను కలిగి ఉన్నావు. ఎందుకంటే ఈ మధ్యనే నీవు ఒకరిని, లేదా ఒక దానిని కోల్పోయావు. అది ఒక అబ్బాయి. మరియు నీ అబ్బాయి ఇంటిని విడిచిపెట్టి పారిపోయాడు. మరియు అతడు తిరిగి వచ్చినట్లు నేను ప్రార్థించాలని నీవు కోరుచున్నావు. పరలోకమందున్న దేవా, ఆమె బిడ్డను మరియు స్వస్థతను ఆమె యొద్దకు పంపుము. ఈ రాత్రి దారిలో పరిశుద్ధాత్మ ఆ యవనస్తుని ఆపివేనుగాక. అతన్ని తిరిగి అతని తల్లి యొద్దకు పంపించునుగాక. యేసు నామములో ఆమేన్. ఎరిగియున్నవాడైన ఆయన అతన్ని తిరిగి నీ యొద్దకు పంపిస్తాడు. చింతించకము. ఇప్పుడు నమ్మము, సందేహపడవద్దు. కేవలం నీ హృదయమంతటితో విశ్వాసము కలిగి ఉండుము. నీవు నమ్మిక మాత్రం ఉంచుము, మరియు దేవుడే ఆ మిగతా దానిని అనుగ్రహిస్తాడు. ఇప్పుడు కేవలం ఆ మూడు లేదా నాలుగు వివేచనలు, అవి ఏమైనప్పటికీ, చూడండి, నాకు ఏమీ కనబడనట్లుగా అయిపోయినది. నేను దానిని వివరించలేను. దానిని వివరించుటకు ఏమార్గమూ లేదు. మీరు టనవచ్చును, అక్కడ 45 నిమిషాలు లేదా మరి ఎక్కువసేపు నీవు బోధించిన దానికంటే అది ఇంకా దారుణమని నీ భావమా? నీవట్లా అనుకుంటున్నావా? అవునయ్యా, అది 3 గంటలైనా కూడా అది అంత ఎక్కువగా ఉండదు. ఒక స్త్రీ ప్రభువైన యేసు యొక్క వస్త్రాన్ని ముట్టినది, మరియు ఆ ప్రజలు నన్ను ముట్టుకోవడం లేదు. ఏంటి ఇక్కడున్న ఈ స్త్రీ? ఇటు చూడుము, ఆమె నీ చేతులను నాపై ఉంచుము. చూశారా? ఆమె నన్ను ముట్టుకున్నది. ఒక్క కార్యము కూడా జరగలేదు. నేను కేవలం ఒక మానవుణ్ణి. అయితే ఆమె ఆయనను ముట్టుకోవలసి ఉన్నది. మరియు నేనైతే ఒక వరము ద్వారా కేవలం అది తొలగిపోతుంది. నేను అనున్నదంతా ప్రక్కకు తొలగిపోతుంది. మరియు నేనేమి చూస్తానో కేవలం దానినే చెప్తాను. చూశారా? మరియు అంతే. చూడండి, నన్ను ముట్టుకోవడంలే ఏమీ లేదు. అయితే ఆమె నా ద్వారా యేసుని ముట్టుకుంటుంది. ఆ విధంగానే ఆ స్త్రీ యేసు ద్వారా దేవుణ్ణి ముట్టుకున్నది. ఆమె విషయం ఏమిటో ఆయనకు తెలియనప్పుడు అట్లు చేసినది. ఆమె కేవలం ఆయన వస్త్రమును ముట్టుకున్నది, వెళ్లి మరియు కూర్చున్నది. మరియు ఆయన ఇట్లన్నాడు, నన్ను ముట్టుకున్నది ఎవరు? మరియు అపోస్తులు ఇట్లన్నారు, ఏంటి, అందరూ నిన్ను ముట్టుకొనుచున్నారు, నీవు ఎందుకలా అడుగుచున్నావు? ఆయన ఇట్లన్నాడు, కాని ప్రభావం నాలో నుండి వెళ్లినదని నేను గ్రహిస్తున్నాను. ఇప్పుడు ప్రభావం అంటే ఏమిటో మీకు తెలుసా? బలము. ఒక్క స్త్రీ ఆయనను ముట్టడం వల్ల ఆయన బలహీనమయ్యాడు. మరి ఆయన దేవుని కుమారుడై ఉన్నాడు. మరి కృపచేత రక్షించబడినట్టి ఒక పాపినైన నా విషయం ఏమిటి? అది ఎందుకని ఎక్కువ ఉన్నదో మీకు తెలుసా? ఎందుకనగా ఆయన ఇట్లు చెప్పాడు, నేను చేయు క్రియలను మీరును చేయుదురు. నేను నా తండ్రి దగ్గరకు వెళ్ళుచున్నాను గనక వీటి కంటే మరి గొప్పవియూ మీరు చేయుదురు, మరి గొప్పది అని అక్కడ చెప్పబడినది. కాని సరైన గ్రీకు అనువాదం ఏమిటంటే వీటికంటే మరెక్కువ చేయుదురు. ఇప్పుడు నాకు తెలియని స్త్రీ, ఆమె గురించి నాకు ఏమీయూ తెలియదు. ఇతరులు ఎలాగో అలాగే ఆమె కూడా నాకు పూర్తిగా అపరిచితురాలై ఉన్నది. మేము ఒకరికొకరం అపరిచితులమై ఉన్నాము. కేవలం ప్రజలు దానిని ఎరుగునట్లు నీవు నీ చెయ్యిని పైకెత్తి ఇట్లు చెప్పుము, మేము అపరిచితులం. ఇప్పుడు దేవుని కుమారుడు ఒకసారి ఆయన ఇటువంటి ఒక చిన్న దృశ్యంలో ఒక బావి వద్ద ఒక స్త్రీని కలుసుకున్నాడు, మరియు ఆయన ఆమెతో కేవలం ఒక క్షణం మాట్లాడినాడు, మరియు ఆమె సమస్య ఏమిటో ఆయన ఎరిగి ఉన్నాడు, మరియు ఆమె సమస్య ఏమిటో ఆయన ఆమెకు చెప్పాడు. మరియు కాబట్టి దాని ద్వారా ఆయన మెస్సయ అని ఆమె తెలుసుకున్నది. ఇప్పుడు అది, నీవు నన్ను ముట్టుకున్నావు, నేను నిన్ను ముట్టుకున్నాను, అయితే ఏమీ జరగలేదు. కాని ఒక వరము ద్వారా నా విశ్వాసము మరియు దానిని నమ్ముట ద్వారా నీ విశ్వాసము ఆయనను తాకగలిగినట్లయితే, మరియు ఆయన నా ద్వారా నీతో మాట్లాడగలడు, అప్పుడు ఆయన శికారులో ఆ బావి యొద్ద ఉన్నట్లే ఇక్కడను ఉన్నాడని నీవు తెలుసుకుందువు. చూశారా, ఆయన నిన్న నేడు మరియు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్నాడు. నీవు దానిని నమ్ముతున్నావా? నీకు ఎన్నో ఇబ్బందులు, ఎన్నో బాధలు, క్లిష్ట పరిస్థితులు ఉన్నవి. నీవు ప్రార్థన చేపించుకోగోరుచున్న ఒక ప్రాముఖ్యమైన సంగతి కీళ్ల నొప్పుల గురించి అయినది. అది నిజము. అది నిజమేనా? నీవు కీళ్ల నొప్పులతో బిగుసుకుపోతున్నావు. నీవు చూసినప్పుడు నీ చేయి పైకెత్తి, మరియు నాకు జ్ఞాపకమున్నంత వరకు నీవు ఒక విధంగా నెమ్మదిగా నడిచి వెళ్లావు. కేవలం ఒక నిమిషం ఆగుము, బహుశా ఇంకేదైనా చెప్పబడవచ్చును. లేదా మీకు తెలుసా, మీరు విషయాలను అనుభూతి చెందుతారు. ప్రజలు మీకు తెలుసా దానికి ఎదురుగా శ్వాస వస్తున్నట్లు ఉంటుంది. వారిట్లంటారు, ఏంటి అతడు దానిని ఊహించాడు, లేదా మీకు తెలుసా అటువంటిదేదో అంటారు. అయితే నీవు ఒక మంచి వ్యక్తిలాగా అగుపడుచున్నావు. కేవలం ఒక క్షణం నాతో మాట్లాడుము, మనము కొద్దిసేపు ఇక్కడ నిలబడదాం. ఎందుకంటే నీవు దేవుని యొద్ద నుండి కోరుచున్న వేరొక విషయం కూడా నీ హృదయములో ఉన్నదని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు నీ ప్రార్థనకు నేను జవాబునివ్వలేను, అయితే ఆయన ఇవ్వగలడు. ఎందుకనగా నీవు దానిని నమ్మినట్లయితే దానికి ఇదివరకే జవాబు ఇవ్వబడి ఉన్నది. కాని కేవలం నీవు నమ్మగోరిన ఎడల నిన్ను నమ్మునట్లు చేస్తుంది. ఇప్పుడు నేను నీతో చెప్తున్నదేమిటనగా, అది ఇక్కడ లేనటువంటి ఒక ప్రియమైన వారి కొరకై ఉన్నది. మరది ఒక సహోదరుడై ఉన్నాడు. మరి ఆ సహోదరుడు అసలు ఈ దేశంలోనే లేడు. అతడు చాలా సరస్సులు ఉన్నటువంటి ఒక దేశమైన శీతల దేశంలో ఉన్నాడు, మిషిగాన్ వంటిది అని చెప్తున్నాను. లేదా అవును, అది మిషిగాన్ లోనే అయి ఉన్నది. మరియు అతడు మరణకరమైన దానితో బాధపడుచున్నాడు. మరియు అతడు బాధపడుచున్నది బాగు చేయబడలేని మూత్రపిండముల జబ్బుతో అయి ఉన్నది. అది నిజము. నిజం కాదా? అది యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడై ఉన్నది. ఇప్పుడు నీ చేతిలో నీవు కలిగి ఉన్న చేతి రుమాలు, మరి నీవు దానిని దేవుని యొద్దకు పైకెత్తి ఉన్నావు. దానిని నీ సహోదరునికి పంపించి మరియు సందేహించవద్దు, కాని నమ్మమని అతనితో చెప్పుము. మరియు అది ఇప్పుడు నీవు నమ్మినట్లయితే అతడు స్వస్థపరచబడతాడు. నీ హృదయమంతటితో నీవు నమ్ముతున్నావా? చూడుము, అలాగైతే నీవు నమ్ముతున్నట్లయితే చేయవలసినది ఒకే ఒకటి ఉన్నది. అదేమిటనగా సంపూర్ణముగా దానిని స్వీకరించుటే. అది సరియేనా? ఇప్పుడు మీరు ఇట్లనవచ్చును, ఆయన దాని వైపే, ఆ ప్రజల వైపే చూస్తున్నాడు. ఆయన చేయుచున్నది అదే అయ్యున్నది, వారి వైపు చూస్తున్నాడు. మీరు దానిని ఎంతగానో చూస్తారు, అయితే మీకు ఇది తెలియకపోవచ్చును. ఈ స్త్రీ, ఇక్కడున్న ఆ స్త్రీ, ఆ రోగి, నీవెవరవైనా గాని ఇటువైపు నుండి పైకి రండి, నేను ఆమె వైపు చూడడం లేదు. నీ సమస్య ఏమిటో దేవుడు నాకు బయలుపరచగలడని నీవు నమ్ముతున్నావా? నీవు నమ్మినట్లయితే ఇక్కడున్న ఈ స్త్రీ, ఈ రోగి, నీ చెయ్యిని పైకెత్తు. అవును అవును, మంచిది. అలాగైతే నీ హృదయమంతటితో నీవు నమ్మినట్లయితే ఆ ఉబ్బసం వ్యాధి నిన్ను ఇక ఎంత మాత్రము బాధించదు. మంచిది, ఇంటికి వెళ్లి దానిని నమ్ము. నీవు నమ్మినట్లయితే ఆమె వైపు చూడలేదు. చూశానా? చూడండి, నీవు ఇటు చూడు, ఏమి జరిగినా గాని దర్శనం అక్కడున్నది. ఆమేన్. నీవు దానిని చూడలేకపోతున్నావా? దేవుడెంత పరిపూర్ణంగా ఉన్నాడో సరిగ్గా అంతే పరిపూర్ణంగా ఉన్నది. నీవు కూడా నమ్ముతున్నావా? ఆస్తమా నిన్ను కూడా విడిచిపెడుతుంది. అది విడిచి వెళ్లలేదా? అది వెళ్లిపోతుందని నీవు నమ్ముతున్నావా? మంచిది, వెళ్లి నీవు ఆయనను నమ్ముతున్నావని ప్రభు అయిన యేసుకు చెప్పు. ఆ కీళ్ల సమస్య నిన్ను కుంటివాణిగా చేస్తే ఏదో ఒక రోజు నీవు ఒక చిన్న కర్రను పట్టుకుని తిరగాల్సి ఉంటుంది. అయితే అది అట్లు చేయబోవడం లేదు. అది అలా చేస్తుందని నీవు నమ్మడం లేదు. నమ్ముతున్నావా? నీవు బాగవబోచున్నావని నీవు నమ్ముతున్నావా? నీ దారిన వెళ్ళుము, మరియు యేసుక్రీస్తు నిన్ను బాగు చేస్తాడు. గుండె జబ్బు ప్రజలను చంపివేస్తుంది, అయితే అది నిన్ను చంపనవసరం లేదు. దేవుడు నీ కొరకు దానిని స్వస్థపరిచి మరియు నిన్ను బాగు చేస్తాడని నీవు నమ్ముతున్నావా? నీ హృదయమంతటితో దాన్ని నమ్ముచూ వెళ్ళు. ఇట్లు చెప్పు, నేను దానికై నిజంగా నమ్ముచున్నాను. నీవు ఇంగ్లీషు మాట్లాడతావా? నీకు ఇంగ్లీష్ అర్థమవుతుందా? ఎవరైనా రండి. అవును, మంచిది. నేను ఆమెతో ఏమి చెప్తున్నానో దానిని నీవు ఆమెతో చెప్తావా? ఆమె నమ్మినట్లయితే ఆ కడుపు జబ్బు ఆమెను వదిలిపెడుతుందని ఆమెతో చెప్పు. ఆమె దానిని నమ్ముతుందా? నీ వెన్ను సమస్య కూడా నిన్ను విడిచిపెడుతుంది. కావున ఇప్పుడు నీవు నీ దారిన వెళ్లి స్వస్థత పొందవచ్చును. నీవెలా ఉన్నావు? నీవు నమ్ముతున్నావా? వెన్ను సమస్యతో ఆ వెనక కూర్చుని ఉన్న ఆ పురుషుడు నేను దానిని చెప్పినప్పుడు నా వైపు చూస్తూ ఉన్నాడు. అతడు కూడా స్వస్థత పొందగలడు. అయ్యా, నీవు నమ్మినట్లయితే చాలును. మంచిదయ్యా. సరిగ్గా నీ ప్రక్కన కూర్చుని ఉన్న స్త్రీ, నీకు మెడ సమస్య ఉన్నది. నీకది ఉంది కదమ్మా. దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడని నీవు నమ్ముతున్నావా? ఆ చిన్న బాలుని మోకాళ్ల కొరకు నీవు అతనిపై చేతులుంచగోరుచున్నావా? మరి అతడు కూడా బాగవుతాడు. నీవు దానిని నమ్ముతున్నావా? నీకు ఆడవారి సంబంధమైన సమస్య, స్త్రీ సంబంధమైన సమస్య ఉన్నది. ఇప్పుడు నీకది లేదు. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచి నిన్ను బాగు చేసినది. యేసుక్రీస్తు నిన్న, నేడు మరియు నిరంతరము ఒకటే రీతిగా ఉన్నాడని మీరు నమ్ముచున్నారా? అలాగైతే మనం ఒకరి మీద ఒకరము చేతులుంచి మరియు ఈ విశ్వాస సహితమైన ప్రార్థనను చేద్దాము. మనలో ప్రతి ఒక్కరము విశ్వాస సహితమైన ప్రార్థనను చేద్దాము. ప్రియమైన దేవా, నీ యొక్క దైవిక సన్నిధి చేత మేమింతగా చుట్టబడి ఉండగా ప్రజల మధ్యన నీవు సంచరిస్తూ ప్రతి చోట రోగులను స్వస్థపరచుటను చూస్తున్నాము. నీవు దేవుడవై ఉన్నావు. ఈ జన సమూహమంతటిని నీవు స్వస్థపరుస్తావని నేను ప్రార్థిస్తున్నాను. దేవుని యొక్క శ్వాస వారి హృదయములలోనికి తాజాగా కుమ్మరించబడునుగాక, మరియు సమయము అయిపోచున్నదని వారు ఎరుగుదురుగాక. కేవలం ఇంకొద్ది కాలం మాత్రమే మేమిక్కడ ఉండనయ్యున్నాము. ఇదప మేము ఎవరినైతే ప్రేమిస్తున్నామో ఆయనతో మేము ఉండబోచున్నాము. మరియు ఇప్పుడు ఆయన యొక్క సన్నిధి ప్రతి ఒక్కరికి స్వస్థతను తెచ్చునుగాక. మేము సాతానుని ఖండిస్తున్నాము. మేము వాని క్రియలన్నింటినీ ఖండిస్తున్నాము. యేసుక్రీస్తు నామములో సాతానా, ప్రజలలో నుండి బయటకు రా. ఇప్పుడు ఆయనను నమ్మి మరియు మీ స్వస్థతను స్వీకరించు వారందరూ మీ పాదముల మీద లేచి నిలబడండి. ఇట్లు చెప్పండి, ఇప్పుడు నా స్వస్థతను స్వీకరించుటకు నేను నిలబడుచున్నాను. నేను దానిని నమ్ముచున్నాను. మీ పరిస్థితి ఎటువంటిదైనప్పటికీ మీరు నిజంగా దానిని నమ్మినట్లయితే మీరు లేచి నిలబడండి. ఇప్పుడు మీ చేతులను పైకెత్తి మరియు ఇట్లు చెప్పండి, ప్రభువైన యేసు, నన్ను స్వస్థపరిచినందుకు నీకు కృతజ్ఞతలు. దేవుడు మీకు తోడైండునుగాక. ఆమేన్.